ఈ అద్భుతకరమైన పాటలు వినటం, సంఘము కొరకు అవి పాటలు ఆలకించుట, మరి పాత కలపు సమయాలను తలంపులకు తెచ్చుకునుట, చాలా కాలము నేను చూడటువంటి ముఖాలను నేను చూచుట, మరి అందులో గురించి తప్పక ఒకటి ఉన్నది, అది నిజం. ఆలయంలోనికి తిరిగి వచ్చుట, మరి మీరు అలా అనుకోవట్లేదా? మంచిది, కొద్దిసేపటి క్రితమే పాత కాలపు నా స్నేహితుడకును నే అతను చూడలేదు, అతని వైపు చేయి ఊపాను. అయితే అతనితో నేను కలిసి ఉండి సంవత్సరాలవుతుందని అనుకుంటున్నాను. జాన్ పోల్ నేను చిన్నవాణిగా ఉన్నప్పుడు అతనితో పరుగులు తీసేవాడిని. ఇప్పుడు కొంచెం కాలం క్రితమే నా ఇంటి దగ్గరగా వచ్చాడు. నా వివాహమైన తర్వాత మొట్టమొదటిసారిగా నా స్థలానికి అతడు వచ్చాడు. ఇక్కడే ఉన్న శ్రీమతి ఓట్స్ ఇక్కడికి వచ్చి మన బోధ వీరమని అతను ఆహ్వానించాడు. అతని గురించి నేను ఎప్పుడు వింటుంటాను అని అతడు చెప్పాడు. మేము కలిసి నడిచేవారము, కలిసి వెటాడేవారము, మొదలైనవి చేసేవారము. అతను ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. మీకు తెలుసా, నేనే ఎప్పుడు కూడా మాట్లాడేవాడను. నీవు చెప్పవా అని నేను అడిగాను. ఎలాగ నేను అని చెప్పాడు. ఎల్లప్పుడూ నేనే కలుగు తీసుకునేవాడను. కాబట్టి ఒక విధంగా నాకు గుర్తించేది సమయాన్ని తీసుకున్నట్లుగా ఒక విధంగా ఉంటున్నది. ఇప్పుడు అది ఎక్కువగా చేయుట ఎక్కడికో తీసుకుని పోవటి కాదు. అయితే ఈ రోజు నేను ఆనందంగా ఉన్నాను. ఆ దినాల తర్వాత నా సంభాషణ విధానాన్ని మార్చుకున్నాను. ప్రభువును గురించి మాట్లాడుట నేను ఆయన ప్రేమిస్తున్నాను విధేయతతో. సహోదరులతో నేను మాట్లాడుతున్నాను. అక్కడ అతను నాతో చెప్పాడు, సహోదరుడ టెంపుల్ వందనాలు మీకు. నేను సహోదరులతో మాట్లాడుతుంటే కొద్ది దినాలకు ముందు అతడు వచ్చాడు. నాతో అతడు మాట్లాడుతూ అతడు కనిన మూడు కలలు నాతో చెప్పియున్నాడు. వాటిలో రెండు నా యొద్ద ఉన్నవి, మిగతా వాటి నేను మర్చిపోయాను. అది ఏమయ్యున్నది? అతనికి చెప్పటకు ప్రయత్నం చేశాను. నేను అద్దమును నా యొద్ద ఉంచుకుని ప్రతిబింబిస్తూ చెప్పాను, చూడు దేవుడు ఏ విధముగా ప్రతిబింబిస్తాడో అద్దములో మనమేలా ప్రతిబింబిస్తామో అలాగూ అని. అతను నిజంగా మంచివాడు. సహోదర క్రీచ్, పియానో వాయిస్తుంది మీ అమ్మాయినా? అవునా, అది ప్యాటీ అని నాకు తెలియదు. ప్యాటీ ఎక్కడా? ఓ, నాకెంతో సంతోషం. ప్యాటీ ఇప్పుడు వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు? అక్కడ వారున్నది నాకు జ్ఞాపకం ఉంటున్నది. ఇక్కడ ఇప్పుడు చిన్న బిడ్డ కూర్చున్నట్లుగా మేరీ జో అనుకుంటున్నాను. వివాహమైనది. కొంచెం సేపటి క్రితమే జిమ్ అక్కడ నిలబడి ఉన్నాడు. అతని మనమడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇక్కడ నా మనమడు లోపల ఉన్నాడు. నేను చెప్పాను, మనము కూడా నడిచే కర తెచ్చుకుని కూర్చోవలసి ఉన్నది అని మీరు అనుకోవట్లేదా? అయితే నది ఆవల, అది ఘనమైన స్థలము. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. నేను వృద్ధునైపోతున్నాను అని కాదు, దాని గురించి నేను అలా తలంచేది. నేను చాలా చాలా చిన్నవాణిగా ఉండినప్పుడు, జీవిత నవయవనములో యవనస్తుడిగా ఉండినప్పుడు దాని గురించి మాట్లాడడానికి ప్రారంభించదని. ఒక దేశం ఒక చోట ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఆ దారిని మనము వెళ్ళుచున్నాము. అందుని గురించి నేనెంతో ఆనందంగా ఉంటున్నాను. ఇది మీకు తెలుసా, దేనికైనా అది విలువ కడుతుందని నేను ఎక్కువగా చెప్పను, ప్రత్యేకించి నీవు మాట్లాడుతున్నప్పుడు. అయితే అనేక పర్యాయాలు ఇక్కడ లేఖనములో ఏదో ఒకటి నేను ఏరుకుంటాను. అయితే కొన్నిసార్లు ప్రభు ఒకటి నాకు ఇస్తాడు. నిజంగా మంచిగా ఒక దాన్ని నేను పట్టుకున్నప్పుడు మరణమైనట్లుగా నన్ను బణికపు చేస్తున్నది. ఓ, అది నాకెంతో మేలు చేసినది. మనమందరము ఆ విధంగా భావిద్దాం. సహోదరు నేవిల్, నీవు ఇక్కడ ఉన్న సహోదరులు, సహోదరు జూనియర్ మీరందరూ ప్రభు మీకు ఇచ్చిన ఒక దాన్ని పొందినప్పుడు అదే విధంగా మీరు భావిస్తారు కదా? అదెంతో వాస్తవమైనది. క్రితం రాత్రి నేను బోధ చేస్తున్నాను మందిరములో అని అనుకుంటున్నాను. నేను మార్పు చెందిన మొదలుకుని నేను తలంచిన మరి దేనికంటే నాకెంతో మేలు చేసింది ఒకటి నన్ను సంధించినది. అది ఒప్పిదమైనట్లయితే అది నేను మరలా నిర్వసించవచ్చునేమో. నేను ఎక్కడికి వెళ్ళచున్నది? మీరెరిగినది నేను ఎరుగుతును. అయితే అది రక్షణ యొక్క రుజువు. అవును, అది నన్ను అలా తాకినది. నేను దాన్ని చెప్పాను. నేను ఇంటికి వెళ్లిపోయాను. నా గదిలో ఉన్నాను. నేల పైన పైకి క్రిందకు నడుస్తూ ఉన్నాను. నాకై నేను కొంచెము మంచి సమయం సమకూర్చుకున్నాను. దాని గురించి ఆలోచన చేస్తూ అందులో ఉన్నాను. ఇక్కడ అది ఏమై ఉన్నది? ఒక్క క్షణంలో నేను అది పైకి వదలవచ్చును. ఒక్క క్షణంలో నేను మీ పైకి అది వదలవచ్చును. అన్నిటినీ మనము స్వాధీనపరచుకుని వారము. ప్రతిదీ మనదే అని నేను మాట్లాడుతూ ఉంటిని. మనం పిచ్చిగుప్పు వారము అని వారు చెప్తారు. అవునా? అయితే కేవలము అదంతా మనకు సంబంధించినది. అవునా? చూస్తున్నారా, ఆ కారణము చేతిని మనం కొంచెం వింతగా ఉంటాము. చూసారా, మనం అన్నిటికీ వరసులం. చూస్తున్నారా, నేను తలంచాను. మనము ప్రేమ, సంతోషము, ధైర్యమును స్వాధీనం చేసుకుంటాం. మనం విశ్వాసము, దీర్ఘశాంతము, దయలత్వము, ఓర్పు, సాత్వికము స్వాధీనం చేసుకుంటాం. ఎటువంటి డబ్బుతో నీవు దాన్ని కొనుగోలు చేయలేవు. ఏ విధంగా లేదు. నీ వెళ్లిపోయి నా కొరకు పావు విలువగల ఓర్పును కొను. చూసావా, అది వీలుపడదు. అయినప్పటికీ దేవుడు మనకది ఇచ్చాడు. మనం అది స్వాధీనము చేసుకున్నాము. అది మన యొక్క స్వాస్థ్యము. ఆ తర్వాత మాకు కొంచెం విశ్వాసం కొను, మేము ఇష్టపడుతున్నాము, మాకు కావలసినంత ఇవ్వు, కొద్దిగా విశ్వాసం ఇస్తున్నారా? అయితే అది మనకి ఇవ్వబడినది, ప్రతిదీ ఉచితమే, ప్రభువు వద్ద నుండి వచ్చును. అది అద్భుతకరమైనది కాదా? ఆ తర్వాత నేను దీన్ని తలస్తూ ఉన్నాను. ఇస్రాయల్ ఒకప్పుడు బానిసలు, దేవుని యొక్క బిడ్డలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. అది దేవుని యొక్క వారసత్వ స్వాస్థ్యము అక్కడ ఉన్నది. ఈ రోజు మనమున్నట్లుగా వారు భుజించడానికి బహుశా వారు ఏదైనా తీసుకుని వస్తారు. బూజిక్కిన రొట్టె కుప్ప వారి యొక్క ఉన్నది ఏదైనా బయట పారవేస్తారు. ఒకరిని చంపుట, ఒక కుక్కను చంపినట్లు అది. అక్కడి నుండి వారి విమోచన అపేక్షించారు. అక్కడ వారు 400 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్క దినాన అరణ్యం నుండి గట్టిగా అడుగులు వేసుకుంటూ ప్రవక్త వచ్చాడు. అతన్ని ఒక వెలుగు వెంబడిస్తుండగా, పాలు తినలు ప్రవహించు ఒక దేశం ఉన్నది, దేవుడు వారికి దాన్ని ఇచ్చిండెను అని అతను వారికి చెప్పాడు. ఒక అబద్ధమైనది, ఒక మారువేష పూరితమైనది అతను కాదని వారికి చూపించుకొనికై అతని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను చేశాడు. అయితే వాస్తవంగా ఆ ప్రజలను ఆ దేశంలో తీసుకుని వెళ్లేటకు దేవుడి చేత అతడు ఆజ్ఞను పొంది ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయి, దాన్ని వారి బిడ్డలు బానిసలై బండ్లు నడిపేవారు. ఒకరిని చంపాలని అనుకుంటే అది అంతేక, మరేది చెప్పబడదు. వెళ్లిపోయి నీ యవన కుమార్తెను తీసుకో, ఒక విపత్తు కొరకు, ఎందుకని ఏమీ చెప్పబడదు. అక్కడ నిలబడవలసినది, ఆమె వెళ్లవలసినది. చూశారా, మీ అబ్బాయి పని సరిగా చేయలేదు, అందుకొరకై వారు అతను చంపకూడదారు. అతను చంపుట ఇంకా అది అంతే, ఏమీ చెప్పబడదు. ఇప్పుడైతే ఈ బానిసత్వం నుండి వారు బయటికి వస్తారని చెప్పబడింది, మరియు పాలు తిన ప్రవహించు దేశానికి వారు వెళ్లిపోతున్నారు. వారికి వారి స్వంత ఫలాలు ఉండగలవు. వారి ధాన్యదులు వారు పండించి వారి స్వంత బిడ్డలను పోషించుకుని పాఠశాలకు వారిని పంపి సమాధానముతో జీవించగలుగుతారు. ఆ గొప్ప దేశము, అది వారికి సంబంధించినది, అది ఘనమైన వాగ్దానం. మీకు తెలుసా దాని అర్థమేదో? ఆలోచించి సరే, అతడు నిజంగా దేవుడు పంపిన మనుషుల్ని వారు చూచిన కొరకు ఈ ప్రవక్త వారి మధ్య అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నాడు. వారు బయటికి వెళ్లిపోయి అరణ్యంలోకి వెళ్లిపోయారు. వారు కాదేశు బర్నేయ యొద్దకు చేరుకున్నప్పటికీ, కాదేశు బర్నేయ న్యాయ తీర్పు స్థలము. ఆ దినమున లోకానికి అది అలాగే ఉన్నది. కాదేశు బర్నేయ ఒక పెద్ద ఊట ఉన్న స్థలం. అది చాలా చిన్న చిన్న ఊటలు ఉన్నవి. ఈ ఊటకు చిన్న కాలువలు ఉన్నవి. వారికి వారి మధ్య యెహోషువ అనే పేరు గల ఒక గొప్ప మనుషుడు ఉన్నాడు. అతడు యుద్ధవీరుడు. యెహోషువ అనగా యెహోవా నా రక్షకుడు. యెహోషువ వాగ్దానములోకి వెళ్లిపోయాడు. జ్ఞాపకముచ్చుకో, ఏ ఒక్కరి కూడా అక్కడ ఈనాడు వెళ్లలేదు. అక్కడ వాస్తవంగా ఆ దేశం ఎక్కడున్నదో లేదో వారికి తెలియదు. వారు కేవలం విశ్వాసముతోనని, వారికేమి చెప్పబడినదు, వారికి దేవుడు స్థలమును సిద్ధపరచడను విశ్వాసంతో వారు వెళ్లిపోయారు. విశ్వాసం బట్టి మాత్రమే ఆ స్థలానికి వారు వెళుతున్నారు. ఇప్పుడు దాని గురించి ఆలోచించి, ఐగుప్తును విడిచిపెట్టారు, దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చాడు. వారు ఆ దేశము సమీపిస్తున్నారు. వారు దేశమును సమీపించినప్పటికీ యెహోషువ దేశంలోనికి వెళ్లిపోయి రుజువును తీసుకుని వచ్చాడు. యొర్దాను దాటిపోయి పాలస్తీనా దేశానికి వెళ్లిపోయి, లోపలికి వెళ్లిపోయి రుజువును తిరిగి తెచ్చుట కట్టుటకు ఇద్దరు మనుషుల ద్వారా తెచ్చిన పెద్ద ద్రాక్ష గుత్తులు కట్ట కట్టుటకు. ఆ ద్రాక్షలు వారు తినగలగరు. ఆ ద్రాక్షలను వారు తినగలరు. అతను చెప్పాడు, దేవుడు ఏ విధముగా ఉందని చెప్పాడో ఖచ్చితంగా దేశము ఆ విధంగానే ఉన్నది. ఓ, ఇటువంటి స్వాతంత్రత అది. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్లగలరు? వారికి వారి స్వంత పొలాలు ఉన్నవి, బిడ్డలు పెంచుకుంటానికి దేవుని ఆశీర్వాదాలు వారిపై ఉన్నవి, సమాధానముతో జీవించడానికి అక్కడ ఎవరు బానిసలు లేరు. అయితే చివరికి చాలా కాలం మంచి జీవితం జీవించిన తర్వాత వారు చనిపోవలసి వచ్చను. వారు దేవుని బిడ్డలై ఉండి కూడా అది ఆ విధముగా సాగిపోతూ సంవత్సరం తర్వాత సంవత్సరము వారి పంటలు పండిస్తూ వారి కుటుంబాలను వారు కలిగి సమాధానకరమైన జీవితం జీవించి ఆ తర్వాత చనిపోయారు. ఆ తర్వాత ఒక దినమున అందరిలో అతి ఘనుడైన యోధుడు, దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసు దిగివచ్చాడు. మనుష్యుడు మరణించని ఒక దేశం, అక్కడ ఆయన చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అది లేని ఎడలా నేను మీతో చెప్పుదను. నేను వెళ్లి స్థలము సిద్ధపరిచి మేము తీసుకుని వెళ్ళటకు మరలా వచ్చేదను. మరణం అనే యొర్దాను నది ఆవలనున్న దేశమును గుర్చి మాట్లాడుటకు వచ్చిన ప్రవక్త ఆయన, ఎక్కడ నీవు పొలములు కలిగి ఉండినా, నీ కుటుంబములు కలిగి ఉండినా, దేవుని వల్ల దీవించబడినా, ఆయనను నీవు చనిపోవలసి ఉన్నది. అయితే దాని ఆవల ఒక దేశము ఉన్నది, అక్కడ నీవు చనిపోవు. ఓ ఎంతటి ఆనందమది. ఆ తరువాత ఆయన కాదేశ్ బన్యా కల్వరికి వచ్చాడు. తిరిగి న్యాయ తీర్పు స్థానము మనుషులు చనిపోవటకు కారణమైన పాపపు అపరాధ రుసుమున్నదో అదే న్యాయస్థానముకు కాదేశ్ బన్యా యొద్ద కలిసి కొనెను. ఆయన పాపపు అపరాధ రుసుము చెల్లించాడు, చనిపోయాడు, మరణమైన యుద్ధను దాటాడు, మరియు 303వ దినమ తిరిగి లేచి తిరిగి వచ్చాడు. నన్ను పట్టి చూడండి, నాకులోటుగా మీరు చుట్టుతున్న ఎముకలను మాంసమును భూతానికి ఉండవు. తినుటకు ఆహారము కలగా ఆయన చేపను రొట్టెను భుజించాడు. అక్కడ యెహోషువలే 40 రోజులు వారితో ఆయన ఉండెను. అక్కడ ఉన్న దేశానికి ఆయన రుజువై ఉండెను. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇది నమ్మిన వారంతా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఆ తర్వాత పెంతెకొస్తు దినమున ఈ దేశము నిజమను రుజువుతూ ఈ స్థలం యొక్క సంచకరవును నిశ్చయతను ఆయన తిరిగి పంపాడు. యెహోషువా రుజువును తెచ్చినట్లు యేసు పరిశుద్ధాత్మక రుజువును తీసుకుని వచ్చాడు. చనిపోయిన వారిగా లెక్కించబడుతున్నాము, లెక్కించుకుంటున్నాము. ఆయన మరణంలోనికి బాప్తిసం ద్వారా ఆయనతో మనము సమాధి చేయబడితే పునరుద్ధానమందు ఆయనతో మనము తిరిగి లేచితే ఇప్పుడు ఆయనలో మనమున్నాము, ఎప్పుడో ఉన్నాము. మనం వెళ్ళుట కాదు, మనం ఎప్పుడో లేచితే మనమిప్పుడు ఉందుము అని కాదు, ఇప్పుడు ఈ రాత్రి మనమున్నాము. క్రీస్తు యేసులో ఎలాగూ పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడితే మరొక సమయంలో ఉందుమని కాదు, ఇప్పుడు మనము ఉన్నాము. వారెవరినది సంఘము గుర్తించదు. అవును, ఇప్పుడే ఈ నిమిషంలో మనమున్నాము, క్రీస్తులో ఉన్నాము, ఆయనలో కలిసి ఉన్నాము. ఎప్పుడో మృతుల్లో నుండి లేచి ఉన్నాము. మన యొక్క ఆత్మలు అమర్థ్యమైనవి. ఒక నిమిషం మనం ఇప్పుడు ఆపుదాము. ఇక్కడ ఒకప్పుడు మనము అబద్ధమలాడుతూ దొంగతనం చేస్తూ మోసం చేస్తూ పోట్లాడుకుంటూ శపించుకుంటూ ప్రతిదీ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ పాపమునంతా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బాప్తిసం ద్వారా మనము ఆయనతో కూడా పుట్టిబెట్టబడితే మరియు ఆయనతో కూడా తిరిగి లేచితే మనం పైకి వచ్చితే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తున్నాము అన బాప్తిసం పొందుడి. మీరు రుజువును పొందుదురు, ఈ మంచి దేశం యొక్క రుజువు. ఆ తర్వాత మన మీదకి వచ్చు ఆ ఆత్మ అబద్ధమును దొంగతనమును ఇంకా అక్కడ వెనుకున్న దానంతా వాటి నుండి మనలను పైకి తెచ్చును, ఆయనతో మనలను పైకి లేపును. ఇప్పుడు మనము పరలోక స్థలములో ఆయనతో కూర్చొని ఉన్నాము. మన ఆత్మలు సంపూర్ణంగా సంసిద్ధమై ఉన్నవి. 30 సంవత్సరాలు ఇంకా మరికొద్ది సంవత్సరాల క్రితము విలియం బ్రెన్హామ్ చనిపోయాడు. నేను నూతన సృష్టి అయ్యాను, ఆ పాత పురుషుడు చనిపోయాడు. ఈ మధ్యాహ్నము అక్కడ వెనక చూచి నా స్నేహితుతో మాట్లాడుతూ ఉన్నాను. అతడన్నాడు, మనం ఫలానా ఫలానది చేస్తూనే వారము కదా, నీకు గుర్తున్నదా ఆ రాత్రి ఆ కుర్రవారి నీళ్ళలో త్రోసివేశాము, గురకలు పెట్టాడు. అది మరలా నేను చెయ్యను. అవునా, ఆ కప్పుకు మనము పిన్ను ముళ్ళుగుచ్చాం, అది గుర్రు అని అంటున్నప్పుడు ఆ సమయం జ్ఞాపకమున్నదా? ఆ, అది నా జ్ఞాపకమున్నది. మనము చేసినవి అన్ని కూడా అని నేను అనుకుంటున్నాను. మీకు తెలుసా, అది నేను చనిపోయినప్పుడు చూశారా? అయితే ఇప్పుడు నేను జీవితున్నాను, చూస్తున్నారా? హో, ఇప్పుడు నేనవి చేయను. ఇప్పుడు మనము పరలోక స్థలంలో యేసుక్రీస్తులో కూర్చుండబెట్టబడి ఇప్పుడు మన రక్షణ యొక్క సంచకరువును కలిగి ఉన్నాము. మొదటి చెల్లింపు వస్తువు యొక్క వెల $10,000. ఆయన మనకు $1,000 చెల్లించాడు, చూసారా? ఇది మన సంచకరువులో ఇది మొదట 10వ వంతు. అది అనగా మనం ఎప్పుడో పాపము నుండి అవిశ్వాసము నుండి తిరిగి లేచాము, క్రీస్తుతో కూడా పునరుద్ధానములోకి. ఇప్పుడైతే యెహోషువా తిరిగి తీసుకుని వచ్చినట్టుగా ఆ యొక్క రుజువుతో పరలోక స్థలంలో కూర్చుని ఉన్నాము. అక్కడ దేశము ఉన్నది, మనం ఒక రహదారి పైన ఉన్నాము. ఇక మరణము లేదు, చనిపోము. ఒకప్పుడు వారు చెప్తారు నీకు సహోదరు బ్రెహాం చనిపోయాడు అని. అది నీవు నమ్మవద్దు. ఎందుకని? సహోదరు బ్రెహాం చనిపోలేడు, చూశారా? అవునది నిజం, నేను చనిపోలేను. చనిపోవట జరిగిపోయినది. విలియం బ్రెన్హామ్ ఎంతో కాలం క్రితము, సుమారు 30 సంవత్సరాల క్రితము లేక ఇంకా సుమారు 32 సంవత్సరాల క్రితము, నేను 32 సంవత్సరాల నుండి బోధిస్తున్నాను. కనుక అతడు అంతకు ముందే చనిపోయాడు. అయితే ఇప్పుడు ఇది నూతన సృష్టి. రస్సెల్ క్రీచ్ ఒక నూతన సృష్టి. క్యారోల్ క్రింద అటు ఇటు పరుగులు తీస్తున్న ఆ చిన్న బాలుడు కాదు అతడు. ఓర్మన్ నెవిల్ అలాగూ ఉండే చిన్న బాలుడు కాదు, మరియు సహోదరు రడల్ అలాగూ ఉన్నటువంటి చిన్న బాలుడు కాదు. అవునా? మరియు సహోదరు జాక్సన్, మిగతా మీరందరూ వారు కాదు, మీరందరూ సహోదరులు, సహోదరులు. మనం ఒకప్పుడు ఉన్నవారము కాదు, మనము నూతనమైన సృష్టిమి, నూతన నిర్మాణములై ఉన్నాము. దాని గురించి నీవు బెంగ చెందిన అవసరం లేదు. మనం ఎప్పుడూ పైన ఇక్కడ ఉన్నాము. మనము ఎక్కడ ఉన్నటువంటిమో, ఎక్కడ ఉన్నామో చూడు. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నామో చూడు. క్రీస్తు యేసునందు నూతన సృష్టిమి. ఓ ఎంతటి భాగ్యము. సోదరు రాసల్, ఆ పాట నేను ఎప్పుడు వింటున్నప్పటికీ నేనే ఆ పాటను పాడినంతగా భావన కలిగి ఉంటాను. నీవు సహోదరి క్రీచ్ మీరు పాడుతున్నప్పుడు నేను ఎగిరిపోతాను. ఓ మహిమ, ఉదయ వేళ నేను ఎగిరిపోతాను. అవునండి, అది మనం పాడుతూ ఉండే వారం. నేను చనిపోయినప్పుడు హల్లెలూయా వీర్కోలు, నేను ఎగిరిపోదును, నేను అది ఇష్టపడతాను. మన ముసలివారమై పోతుండగా, వెంట్రుకలు బూడిద రంగులోకి తిరిగిపోతుండగా, భుజాలు వంగిపోతుండగా, అది ఎప్పటికంటే మరెక్కువ అని భావం. చూస్తున్నారా? ఎందుకంటే ఒక చిన్న బిడ్డ ముందుకు చూస్తాడు. ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు, అతను ఏ విధముగా తన బిడ్డలను విద్యావంతులుగా చేయను, అదంతా అయిపోయినది. అప్పుడు అది అయిపోయినది. మీరు చూస్తున్నారా? ఆ తర్వాత సూర్యుడు అస్తమించటను నీవు ఎదుర్కొంటావు. అయితే ఆలోచించు సహోదరుడా, మనం ఏమై ఉన్నామో అది తప్ప మరొకటి కాదు. మనకు ప్రేమ ఉన్నది, మనకు సంతోషం ఉన్నది, మనకు సమాధానం ఉన్నది, మనకు జీవం ఉన్నది. మనం మరణమును స్వాధీనపరచుకుంటాము. అవునది నిజం. మనం అలాగని బైబిల్ తెలియజేస్తున్నది, మనం మరణమును స్వాధీనపరచుకుంటాము, స్వాధీనపరచుకున్నాము. అది మనకు సంబంధించినది, దానికి మనం సంబంధించలేము. అది మనకు సంబంధించినది. మరణమా, నీవు ఏమి చేయబోతున్నావు అని అడుగు. పౌలు చెప్పినట్లుగా తలుపు తట్టుచున్న వద్దకు అతడు వచ్చినప్పుడు అతడు అన్నాడు, నదీ తీరంకు నేను వచ్చినప్పటికీ నాకు సంరక్షణ కొరకై నీవు వచ్చావా? ఒకప్పుడు ఒక రచయిత ఇలాగూ అన్నాడు, దేవుడు గుర్ర బండికి మరణాన్ని తగిలించాడు. అది చేయగలిగినది ఒకటే ఒకటి, ఏదనగా దేవుని సన్నిధికి నిన్నది లాగుతుంది, అంతే, చనిపోవు. గుర్ర బండికి మరణాన్ని వారు తగిలిస్తారు. అది చేయనిది ఒకటే ఒకటి, దేవుని యొక్క సన్నిధానానికి నేరుగా నిన్ను లాక్కుని వెళ్తుంది. నది ఆవలకు నిన్ను తెచ్చుటకు నిన్ను లాగు ఒక శుభ సూచిక అది. అంతే కాబట్టి మనలను ఏది బెంగ కలిగించదు. పౌలు చెప్పినాడు, ఆ విధముగా మరణము దొర్లుకుంటూ అతని ఎదుక వచ్చినప్పటికీ అతని సమయం కొరకై. అతడు అన్నాడు, ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా, చెప్పండి. సరే, నేను నిన్ను సమాధిలో పెట్టబోతున్నాను. అతడు అన్నాడు, అలాగైతే పాతాళమా, నీ విజయం ఎక్కడా? నేను నిన్ను కూడా స్వాధీనపరచుకున్నాను. ఆ తర్వాత అతడు తిరిగి చెప్పాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు విజయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. అటు తర్వాత మనం అది పొందుకుందాము. సహోదరుడా, టెంపుల్ అది అంతే, అదంతా అయిపోయినది. సహోదరి స్టెలింగ్ ఒక పాత పాట పడుతూ ఉండేవారు. మీరెవరని అనుకున్నట్లేదు బహుశా. సహోదరి స్నేలింగ్, నాకు జ్ఞాపకం ఉన్నది, గత దినము ఆమె సమాధి వద్ద నేను ఉన్నాను. ఆమె ఒక చిన్న పెంతికోస్త జూబిలీ పాట పాడుచుండేది. అది మనం వెళ్ళదము, మనం వెళ్ళదాము, ఈ శ్రేష్టమైన పురాతన మార్గాన్ని గుర్చి మాట్లాడుతూ మనం వెళ్ళుదాము, ప్రభువును గుర్చి సంభాషిస్తూ వెళ్ళుదాము. అది ఎప్పుడైనా మీరు విన్నారా? ఎంతో శ్రేష్టమైన అనుభూతిని పొంది ఈ శ్రేష్టమైన పురాతన మార్గాన్ని గురించి మాట్లాడుకుందాము. నేనెంతో శ్రేష్టమైన అనుభూతిని అనుభవిస్తున్నాను. నేను ప్రభును గురించి మాట్లాడుతున్నాను. అది అంతే మంచిది. ఇప్పుడు ప్రార్థనా పలుకు ద్వారా ఒక నిమిషం ఆయనతో మాట్లాడుదాం. ఆయన వాక్యమును పఠనము చేయక మునుపు మనము మన తలలు వంచి ఉండగా మన నేత్రాలను మూసుకుందాము. దినవులోని చింతలు ఇప్పుడు దాటిపోతుండగా ఆయన సన్నిధానములో ఆయన నామాన్ని బట్టి మనము కూడియున్నాము. దేవుని సముఖమున ఎవరైనా ఏదైనా విషయం మీరు గుర్తు చేసుకోవాలని ఇక్కడ ఉన్నారా? దేవా, నన్ను ఇప్పుడు జ్ఞాపకముచ్చుకో అనుటకు మీ చేయి పైకెత్తండి. మా పరలోకపు తండ్రి, మేమిక్కడ ఈ రాత్రి నిలబడి ఉంటామని భూమి నిర్మాణము కాక మునిపే ఎవరైతే ఎరిగి ఉన్నాడో ఆ అనంతుడు దేవుడువు నీవు. ఆ హస్తాలు నీవు చూచి ఉన్నావు. వాటి ఒక్కొక్క దాని వెనుక ఏమున్నదో, ఎత్తబడిన చేయి క్రిందన్న హృదయములో ఏమున్నదో నీవు ఎరిగి ఉంటివి. నీ బలము మహిమేశ్వర ప్రకారముగా నీవు జవాబు దయచేయమని తండ్రి, వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘము కొరకు, దాని యొక్క సంఘ కాపరి కొరకు, బోర్డు వారి కొరకు, ధర్మకర్తల కొరకు, సంఘ పరిచారకుల కొరకు, అందరి సభ్యుల కొరకు, మరియు ఇక్కడ క్లార్క్స్విల్లో యాత్ర చేయుచున్న ఆ ప్రశస్త ఆత్మల కొరకు నీకు మేము ధన్యవాదములు చెల్లించుకుంటున్నాము. యాత్రికులు, పరదేశులు, లోకానికి ఎన్నడూ చెందని వారు, లోకమున్న ప్రతిదీ వారు వదులుకున్నారు. వారికున్నదంతా అమ్మవేసి మాకు ఎవరైతే నిత్యజీవమిస్తారో ఆ ప్రభువైన యేసు అగు ఘనమైన విలువ గల ఘనమైన ముత్యమును కొనుక్కున్నారు. ప్రభువా, అందుకొరకై నీ కృతజ్ఞతలు. ఈ ప్రశస్తమైన ఆత్మల కొరకు నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సహోదరు జాక్సన్ అతను తలస్తున్నాను. అతను ఎంతగానో ప్రయాసపడి అలసిపోయాడు. గొర్రెలను మేపటానికి కూడుకుంటున్న యాత్రికులను ప్రభు రాకడకై కనిపెడుతున్న వారిని ఒకచోట కూర్చుటకు స్థలము కూర్చుటకు ఎంతో ప్రయత్నము చేశాడు. అతడు, అతని భార్య, అతని యొక్క కుటుంబము. ఈ రాత్రి నా వెనకాల ఇక్కడ కూర్చున్న సహోదరు డడల్ ఉన్నాడు. అతడు కూడా 62 వరకు స్వల్ప యాత్ర చేస్తున్న చిన్న గుంపును కాయిచున్నాడు. సహోదరు నెవిల్ మరియు మందిరం యొక్క గుంపు చిన్న యాత్ర చేయుచున్నారు. మిగతా వారు ప్రభువా, ఇక్కడ ఉన్నవారు ఇక్కడ మరో స్థలంలో ఉండి ఉండవచ్చు. మేము ప్రభు రాకడ కొరకై ఎదురు చూచుచున్నాము. మేము ఇప్పుడు కూడి ఉండగా ప్రభువా, మమ్మల్ని రక్షింపు, నీవు మా మనవి ఆలకిస్తావని మేము ఏది అడిగినప్పటికీ ఆయన నామమున అది అనుగ్రహించబడునని నీ వాగ్దానమును ఎరిగిన వారమై యేసు నామమున మేము వచ్చుచున్నాము. ఇప్పుడు ఈ రాత్రి వేళలో ఒక చిన్న పాఠమును విరచుటకు మేము బైబిల్ను తెరచుచుండగా కేవలము ఒక మానవుల వలె మేము కనపరుచుకుంటూ లేదా వినబడుటకు ఇచ్చట్లేము. ఈ రాత్రి ఆలయానికి హాజరైనాము అని అలా చెప్తూ ఈ గదిలో ప్రజలు కూర్చుని ఉండలేదు. ప్రభువా, నీ సందర్శనము కొరకై మేము ఎదురు చూచుచున్నాము. దాని కొరకై మేము ఎదురు చూచుచున్నాము. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. జీవపు రొట్టెను, జీవాహారమును మా కొరకై నీవు విరవమని మేము నిన్ను అడుగుతున్నాము. కొద్ది వాక్యాలను పరిశుద్ధాత్మ తీసుకుని వారి హృదయాంతరంగాల్లో నాటును కాక ప్రభువా, ఎవరు బలహీనుల్లో వారిని బలపరచుము, ఎవరైతే బలవంతులుగా ఉన్నారో వారికి ఆనందము అనుగ్రహించుము, అధైర్యవంతులుగా ఎందరున్నారో వారిని ధైర్యపరచము, ఎవరు రోగులుగా ఉన్నారో వారికి ఆరోగ్యము దయచేయము, నశించు వారికి రక్షణ దయచేయము. మేము అందరము తల్ల వంచి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. స్తుతులు చెల్లించదము. మాకు మేము వాక్యముతో సమర్పించుకుంటూ యేసు నామమున మేమిది అడుగుచున్నాము. ఆమేన్. సువార్త ప్రకటించుటకు రెండు దేశములలోకి వెళ్ళుచుండగా, మేము రాబోతున్న వారములో యాత్ర చేస్తుండగా, ఈ సంఘము ద్వారా మేము జ్ఞాపకము చేయబడాలని నేను కోరుతున్నాను. మేము వెళ్ళుచుండగా మా కొరకై ప్రార్థించండి. కూడికెలకవచ్చు. సంచార పట్టిక మీకు తెలుసు. అక్కడ మీకు స్నేహితులు ఉన్నట్లయితే వారు కూటానికి వచ్చుటకు మేమెంతో ఆనందిస్తున్నాము. ఇక్కడ ఉన్న మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీ కాపరి గారి కొరకు, మిగతా తదితరుల కొరకు, ఇప్పటి నుండి మేము తిరిగి వచ్చే వరకు గృహము అగ్నితో మండిపోనట్లు ఉండుటకు మేము ప్రార్థిస్తాము. మేము రాకముందు యేసు వచ్చినట్లయితే ఆ ఉదయ వేళలో మేము మిమ్మల్ని కలుసుకుంటాము. అదిగాక మరి వేరే అభిమతం మనకున్నట్లయితే మాకుంటే దేవుడు మమ్మల్ని క్షమించును కాక. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలోని కొన్ని మాటల కొరకు తిరిపి యెహోషువ గ్రంథము 24:14 వచనాలను కనుగొందాము. ఆయన వాక్యములో నుండి నేను చదవకూర్చున్నాను. ఆయన వాక్యమును జాగ్రత్తగా ఆలకించండి. యెహోషువ 24:14-15. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులను నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగత్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినీడిలా మీరు ఎవరిని సేవించదరు, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు, అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరు, నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరుకునేనను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. చదివిన ఆయన యొక్క లేఖనమును ప్రభు ఆశీర్వదించును కాక. అందులోని కొద్దిగా నేను మాట్లాడటకు ఆశించటకు కొద్దిగా వివరణ ఇక్కడ నా యొక్క ఉన్నది. ఈ రాత్రి నేను ఒక పాఠాన్ని తీసుకుని పోరాటమని నేనది పిలవాలనుకుంటున్నాను. దేవునికి సాతానుకు మధ్య పోరాటము. ఒక ఆదివారం బడి పాఠముగా దాన్ని ఉపదేశించటకు, ఎందుకంటే ఇక్కడ అనేకమైన లేఖనాలు ఉన్నవి. ఏదేనులో దేవుడు తన శత్రువును, అతని యొక్క ఎదురు దెబ్బలన్నీ, ఆయన ఎరిగి ఉండెను. దేవుడు అనంతుడు దేవుడు, మరియు అనంతుడు దేవుడు పరిపూర్ణతల యొక్క పరిపూర్ణతయున్నాడు. అవి ముందు జరగకముందే అన్ని సంగతులు ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ అనంతుడు దేవుడు మున్ముందున్నదంతా చూడగలిగి ఉంటే, ఆరంభము నుండి అంతమంతా చూచినట్లయితే, ఈ భూమి మీద ఆయనకు బిడ్డలుంటారని ఆయనకు తెలుసును. ఆయన స్వంత దీవించబడిన బిడ్డలు, ఆయన సమకూర్చగలిగిన అతి శ్రేష్టమైనది ఆయన వారికి సమకూర్చడని నీవు నమ్మవా? ఈ రాత్రి మరి నీవు కూడా అలాగే కదా? తమకు తాము భద్రత తీసుకోలేని నిస్సహాయులకు నీ చిన్న బిడ్డల కొరకై నీవు ఇవ్వగల శ్రేష్టమైనది ఇవ్వటానికి, ఆ చిన్న బిడ్డలకు సమకూర్చుటకు నీవు వేదనతో కష్టపడవా? ఎందుకనగా నీవు ఒక తండ్రివి, ఒక తల్లి తండ్రి. నేను చెప్పేది ఏమనగా, అది నిజమైతే భూ సంబంధమైన తండ్రి తలంపు అది. పితృ వాత్సల్యము దేవునిలో పుట్టి ఉన్నది, ఎందుకనగా ఆయనే మొట్టమొదట తండ్రి. సాతనుడు ఏమయుండును, సాతనుడు ఏమి చేయును, దేవుడు చూతుచున్నాడని నీవు తలంచట్లేదా? ఆయన ఆయన బిడ్డలకు ఇవ్వగలిగిన శ్రేష్టమైనది ఆయన సమకూర్చాడు. శత్రు యొక్క ఎదురు దెబ్బ ఏమయుండును అది ఎరుగటకు ఆయన బిడ్డల చుట్టూ ఆయన కోట వేశాడు. చూస్తున్నారా, మనం యుద్ధాన్ని తీసుకున్నాము. యుద్ధములో ఒక ప్రాముఖ్య సేనాధిపతి మరొక సేనాధిపతిని కలుసుకుంటూ వెళ్తాడు. అతడు ఏ దేశమునకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ దేశం యొక్క నిజమైన నమ్మకమైన పౌరుడై ఉండిన ఈ సైన్యాధిపతి అతడు నిజంగా అవుతాడు ఒక ప్రాముఖ్య సైన్యాధిపతి అవుట కొరకై. మొదట అతడు శత్రు యొక్క ఎదురు దెబ్బలు చదువుతాడు. అతడు ఏమి చేయబోతున్నాడో, అతడు ఎలా పరిచయనై ఉన్నాడో అది అతనికి తెలుసు. ఎందుకంటే ఒక విధంగా అతడు వెళ్లిపోయి వేగు చూస్తాడు. ప్రతి చోట మనకు వేగు చూచు వారు ఉంటారు, అది మీకు తెలుసా? అమెరికా గూఢాచారులు ఇంగ్లాండ్ లో ఉన్నారు, అమెరికా గూఢాచారులు ఫ్రాన్స్ లో ఉన్నారు, జర్మనీ గూఢాచారులు అనగా వేగు చూచు వారు ఇక్కడ ఉన్నారు. మనం ఎంతగా స్నేహంగా ఉండను అది అవసరం. మనకింకా వేగు చూచు వారు గూఢాచారులు ఉంటారు. ఒక విధమైన న్యూక్లియర్ ఆయుధమును మనము వేగుచూచుతున్నాము. తర్వాత దేశానికి తిరిగి అది తీసుకుని వెళ్ళుట మనము కనుగొంటున్నాము. తర్వాత అది ఏదైనా వారు సంసిద్ధపడతారు. యుద్ధం వచ్చినప్పుడు వారి శత్రువును వారు ఎలా ఎదుర్కోవాలో వారు ఎరుగుతారు. మంచికి చెడుకు మధ్య ఈ మహాయుద్ధము రానై ఉండేనని దేవునికి తెలుసు. శత్రువు ఏమి చేయలై ఉన్నాడో ఆయనకు తెలుసు. ఆయన ప్రజలను ఏ విధముగా సిద్ధపరచవలనో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మనం గమనించినట్లయితే దేవుడు తన బిడ్డలను మొట్టమొదటిగా సంసిద్ధపరచినది ఆయన అనంతుడై ఉన్న వాడై సాతనును ఏ సమయంలోనైనా ఏ స్థలములోనైనా ఎక్కడనైనా మరి ఎట్టి పరిస్థితుల్లోనైనా సాతాను ఓడించడానికి ఏది తీసుకోవాలో ఆయనకు తెలుసును. ఇక్కడ వారికి ఒకటి ఇస్తాను, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఇచ్చుటకు మరొక శ్రేష్టమైనది, తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఇచ్చేదను అని, లేక నేను చదవచ్చునేమో అని ఆయన చెప్పడు. సైన్యము బలములో మనమున్నట్లు పాతకాలపు బాణము ధనస్సు మరియు సమ్మెట రాతి సుత్తే ఆ తర్వాత ధనస్సు బాణము తర్వాత తుపాకీ తుపాకీ తర్వాత స్ప్రింగ్ ఫీల్డ్ ఆ తర్వాత అణు ఆయుధాలు మొదలైనవి. చూశారా, మనకింకా ఎక్కువగా ఎదగాలి. అయితే ఆదియందు దేవుడు ఆయన బిడ్డలకు అణు ఆయుధమును ఇచ్చి ఉన్నాడు. ఎందుకనగా ఆయన అనంతుడైన దేవుడు. అక్కడ ఒక పోరాటము లేక యుద్ధం ఉండబోతుందని ఎరిగిన వాడై, ఒక యుద్ధము ఉంటుందని ఎరిగిన వాడై, దేవుడు ఆయన బిడ్డలను సరియొగ విధమైన యుద్ధ ఆయుధాలతో లేక మందుగుండుతో సంసిద్ధపరిచాడు. సరియైన విధముగా ఎదుర్కొను దానితో, వారికి అవసరమైన ప్రతి విధమైన ప్రతి దానితో, ఏదైనా తోడు నుండి ఎత్తబడే వరకు ఊడ్చివేయగల ప్రతి దానితో ఆయన బిడ్డలను దేవుడు సిద్ధపరిచాడు. అదేంటి? వాక్యము. వాక్యము సాతానును ఓడించున్నది అదే వాక్యము. వారిని ఎక్కడైనా ఏ స్థలాల్లో అయినా ఓడించును. అతి శ్రేష్టమైన వస్తువుకు వాక్యము అక్కడ ఎప్పుడో ఉండగా మరొక దాన్ని ప్రత్యయంగా మనమెందుకు చెయ్యాలి? ఇది అతి శ్రేష్టమైన సాధనమని రుజువు చేయటకు భూపైన యేసులో మనం అది కనుగొనగలము. యేసుతో సాతానుడు చేయి చేయి కలిపి పోరాటకు వచ్చినప్పుడు ఆయన బలముతో సమీపించి వాడి చేతులు కట్టివేయలేదు. కేవలము ఆయన ఏదేన్ తోటలో దేవుడు అనుగ్రహించిన ఆయన వాక్యమును ఆయుధమనే తీసుకుని అది ఇలాగూ వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. దానితో ఆయన వాడిని పరిధిలోని అణచివేశాడు, రంధ్రం పెట్టాడు. ఎందుకనగా ఆ దేవుని యొక్క శ్రేష్టమైన వస్తువు. చూడు, అది ఎక్కడుందో చూడు. అది ఆలయంలో ఏదో ఒకరికి ఇద్దరికి కలుసుమా? అది మన అందరికీ. నీవు వాణిని ఎక్కడ కలుసుకున్నప్పటికీ శత్రువుతో నీవు పోరాటానికి ఈ వాక్యం తీసుకున్నందుకు ప్రత్యేక విశ్వాసకి హక్కు ఉన్నది. నీవు శత్రువును ఎక్కడ కలిసినను ఈ వాక్యమనే నీవు వినియోగించవలసి ఉన్నది. యేసు వచ్చినప్పుడు ఆయన అది రుజువు చేశాడు. కాబట్టి శత్రుకు వ్యతిరేకంగా వారి భద్రత కోసము ఆయన బిడ్డలను వాక్యము చేత సంసిద్ధపరిచాడు. యుద్ధం అంతా సంసిద్ధమైనప్పుడు, యుద్ధం వ్యూహముగా ఏర్పరచబడినప్పుడు, అప్పుడు నిజమైన సైనికుడు ఉపయోగించు ఒకటి నిజమైన క్రైస్తవ సైనికుడు చేయనది ఒకటి అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనున్నది. నేరుగా నడుచుకుంటూ వెళ్లిపోయి శత్రువులు కలు, నీ కుడి ప్రక్క 1,000 మంది పడినను, 10,000 మంది నీ ఎడం ప్రక్కను, అయితే అది నీకు సమీపములకు రాదు అను నిశ్చయతో శత్రువును కలు. దాన్ని జ్ఞాపకముచ్చుకో, దేవుడు ఈ వివరణ ఇచ్చాడు, ఈ వివరణ ఇచ్చున్నాడు, ఇది ఆయన బిడ్డలకు ఇచ్చున్నాడు. ఎన్నటికీ ఇదే ఉత్తమమైనది. ఏ దినలో సాతానుడు ఒక వ్యక్తిని దాడి చేయుటకు ఈ మొదటి దాడి చేసినప్పుడు ఈ వాక్యం చేత దేవుని బిడ్డలు కోట గోడ వేయబడి ఉన్నారని సాతానుడు ఎరిగిన వాడై సాతాను వాక్యం మీద దాడి చేశాడు. చూస్తున్నారా, అతని వ్యక్తిని దాడి చేయలేదు, మొదట వాక్యంపై ఎదురుదాడి చేశాడు. ఆ బల్లిని, ఆ నక్కి నక్కి వెళ్లేదాన్ని చూడు. మొదట ఈ దినాన అతను ఏం చేస్తాడు? అతను అందులో పండుకోలేడు. చెప్తాడు, అతను మంచి వ్యక్తి కాదు. అతను మంచి వ్యక్తి చూశారా? అతను చేయటకు ప్రయత్నించు ఒకటే ఏంటి, ఆ వ్యక్తి ఎంత మంచివాడిని కాదు. ఆ వాక్యమును తృణీకరించుటకు వారిని తెచ్చునంతగా చేస్తున్నది. అతను చేయుటకు ప్రయత్నించు ఒకే ఒక విషయం మీదనిగా ఆ వాక్యమును తృణీకరించు దగ్గరకు నిన్ను తెస్తున్నది. కాబట్టి ఏదైన తొట్లో వాక్యమును ఎదురుదాడి చేయడానికి సాతాను ప్రయత్నించాడు. కనుక అతడు వాడుటకు అతనికి ఒకటి ఇప్పుడు ఉండవలసి ఉన్నది, మానవునిపై వాడటానికి ఆ వాక్యము కంటే ఎక్కువగా కాన్పించటకు. చూస్తున్నారా, మానవునికి వాక్యము కంటే మిన్నగా కాన్పించు ఒకటి అతనికి ఉండవలసి ఉన్నది. అతడు ఏమీ వాడియున్నాడో మీకు తెలుసా? తర్కములు. మనం అది అంటాము సూక్ష్మ బుద్ధి అని. అది వాడు వినియోగించున్నది, మరియు అతడు జయం పొందాడు. కాబట్టి అదే అన్ని వేళల్లో అతడు వినియోగించేది. అయితే దేవుడు ఆయన వాక్యం తప్ప మరొకటి ఇవ్వలేడు సుమా. ఎందుకనగా దాన్నే ఆయన మొదట ఎన్నుకున్నది. దేవుడు ఒక నిర్ణయం చేసినట్లయితే ఆ విధముగానే అది ఉండవలసి ఉంటున్నది. సాతానుడు తర్కములు తీసుకున్నాడు, తర్కములు తీసుకునే వాక్యంపై ఎదురుదాడి చేశాడు. హవ్వను మార్గం నుండి దులిపాడు తర్కముల ద్వారా, మానవ తర్కము ద్వారా. అవునది నిజం. ఆమె లేక అతను దేవుని వాక్యాన్ని అనుమానపడు ఒకే ఒక మార్గము, అది వర్తింపు చేయు లేక విన్నపము చేయబడవలసి ఉన్నది. తర్కములు విన్నపము చేయబడు అన్నది ఇలాగో సాతానుకు తెలుసును, అది నీకు చెప్పబడవలసి ఉన్నది. మరియు పాపము విన్నపము చేయబడి ఎంతో చెప్పబడుతుంది. ఒకే ఒక పాపము అది అవిశ్వాసము. కాబట్టి నిజంగా విన్నపము చేయబడుతున్నది. సాతాను పాపమును ఎంతగానో నీకు విన్నవించుకున్నట్లు చేస్తున్నది. కొద్ది నిమిషాలు ఇక్కడ నేను కొంచెం ఆపుతాను. నేను తరచుగా తలంచేవాడిని. ఒక యవనస్తునిగా పలు దేశాలను గుర్చి, దేశమందలి నైతిక విలువలను గుర్చి చదివాను. ప్రత్యేకించి ఫ్రాన్స్ లోని ఫిగాల్ అను పిలువబడే స్థలము, ప్రత్యేకంగా ఆ స్థలంలో గుర్చి పలు రకాలైన ప్రజలు చెప్పుకుంటూ నేను విన్నాను. ఆ ప్రజలు ఎంతగానో నీచంగా ఉంటారని నేను అనుకున్నాను. నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడున్న వారిని నేను చూస్తాను. నీకు తెలుసా, స్త్రీలు బయటికి వస్తారు, భ్రష్టులు, వికారమైన నీచమైన చూపుతో ఉంటారు. చూశారా, పిగాల్లోకి వెళ్ళాను. మొదటి రాత్రి నేను మరి 3 దైవ సేవకులు కలిసి, సహోదరుడా ఎటువంటి ఆశ్చర్యం మాకు కలిగించదో. అందుకొరకే సాతానుడు ఎంతో తెలివైన వాడు. అలాంటిది ఒకటి వాడు పుట్టిస్తాడు కాదు, అయితే నా బ్రతుకులో నేను ఎన్నడూ చూడనటువంటి అందమైన అమ్మాయిలు అక్కడ ఉన్నారు. విన్నపము చేసుకుంటూ చెప్పుకుంటున్నారు, ఖచ్చితం పాపము విన్నపము చేయనది, ఆకర్షణీయమైనది. సాతానుకు ముళ్ళ కొమ్ములుండి గుచ్చుకునే తోక మొదలైనవి ఉండవు. అతడు అక్కడ పాతకాలపు జాన్ బలికాన్ కాదు, వ్రేలాడుతున్న కోటు వేసుకుని వ్రేలాడుతున్న చెవులతో ఉన్నది కాదు. అతడు విన్నపము లేక లాగుడు చేస్తున్నది, గంతులు వేసి విన్నపము చేసేది. పాపము మొరటైనది కాదు, నీవు అనుకున్నట్లుగా అదెంతో లాలన చేయనది లేక విన్నపము చేయనది. అందువలన మనమెంతో జాగ్రత్తగా దాన్ని గమనించవలసి ఉన్నది. కొద్దిసేపటికి మనం ముందుకు వెళ్తాము. నేను ఒక దాన్ని గురించి ఆలోచన చేశాను కనుక అది ఎంతో వాస్తవమైనదిగా సాతాను కనిపింపు చేస్తాడు. అది వారిని బ్రతిమలాడుతున్నది, విన్నపము చేస్తున్నది. అయితే వాక్యము చేత వారు ప్రహరీ చేయబడినట్లయితే వాక్యము చేత వారి కోటగోడ వాక్యమే వారి కోటగోడ అవుతున్నది. ఆ తర్వాత వారు ధైర్యపరచబడతారు లేక ప్రహరీ వేయబడిన వారవుతారు. వారు వాక్యం వెనుక ఉంటారు అన్ని వేళల్లో లేక ఎల్ల వేళల్లో వాక్యం వారి ముందు ఉంటుంది. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు కుడి ఎడమల యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. గత దినము యెషయా ఆలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దేవదూతుల వల్ల అతడు చాలా మంచిగా ఉన్నాడని అతను అనుకున్నాడు, చాలా మంచి బోధకుడని అనుకున్నాడు. రాజు అతన్ని నిజంగా ఎంతో ఇష్టపడ్డాడు. అయితే ఒకనాడు రాజు తీసివేయబడ్డాడు. అతడు బలిపీఠంలో మోకరించాడు. దర్శనమును అతడు చూచాడు లేక దర్శనం అతనికి వచ్చినది. వారి ముఖములు కప్పుకొని వారి కాళ్ళు కప్పుకొని రెండుతో ఎగురుతూ సర్వాధికారైన దేవుడు హరిశుద్ధుడు 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 అని పాడుచున్న దేవదూతలను అతడు చూశాడు. వారు ఎటు వెళుచున్నారో అది అతడు చూశాడు. ఈ విధముగా నేనున్న దర్శనాన్ని చిత్రాన్ని యెహెజ్కేలు చూశాడు. దేవుని ఆత్మ కదులుచున్నది, అది యెద్ధు ముఖమును కలిగి ఉన్నది. ఇటువైపు అది సింహము ముఖము కలిగి ఉన్నది. ప్రతివైపు అది వెళ్లిపోయినది, దానికి ముఖమున్నది. ప్రతి చోటుకు వెళ్లిపోయినది, అది ప్రహరీ వేయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యము చుట్టూ ఏ దారి లేదు, చుట్టూ ప్రహరీ వేయబడి ఉన్నది. ప్రతి చోట యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అనున్నది ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీ నడక, నీ మాట, నీ వ్యాపారం, నీ సహవాసం మరియు ప్రతి ఒక్కటికి దేవుని వాక్యం ముద్ర ఉంచు అంటావు. ఈ రాత్రి నేను వెళ్లాలనుకుంటున్నాను. ఈ చిన్న నాట్యము ఎవరికి హాని చేయదు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాను అన్నది నీవు తీసుకుని వెళ్ళవా. తుషరా తుషరా, ఈ చిన్న భాగమును నేను లాగినట్టు అని అనుకుంటున్నాను. అది కొద్దిగా నీడగా ఉంటుంది. అయితే దానితో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని నీవు చెప్పగలవా? తుషరా, అన్ని వేళల్లో ఆయన్నే ముద్ర తీసుకో, కొట్టిగా ఉంచుకో. ఎందుకనగా ఆయనే మన ఆశ్రయ దుర్గం, అది వడపోత. దయ్యపు అబద్ధాన్ని నమ్ముడు కొరకై మొట్టమొదట నీవు దేవుని సత్యాన్ని తృణీకరించి అవివేకమై ఉండవలసి ఉన్నది. దయ్యపు అబద్ధమును నీవు నమ్మకమునుపు. నీవెప్పుడైనా ఆలోచన చేసేవాది అబద్ధమును నీవు నమ్మకమునుపు. మొదట సత్యమును నీవు తృణీకరించవలసి ఉంటున్నది, అవునా? దాన్ని తప్పక నిరాకరించవలసి ఉన్నది. హవ్వ దాని వెలుగుకు వెళ్లిపోవలసి ఉండెను, యుద్ధములో ఓడిపోయినది. సాతాను అక్కడే నిలబడి తన గురిని ప్రయోగించుచుండెను, యుద్ధములో తన గురిని ప్రయోగించుచుండెను. ఆమె అన్నది, అయితే యెహోవా చెప్పాడు. అటు తర్వాత అతను మరలా తిరిగి కాల్పులు జరిపాడు. ఆమె అన్నది, అయితే యెహోవా చెప్పాడు. మరలా అతను మరో విధముగా గురితూచి కాల్చాడు. అయితే యెహోవా చెప్పాడు. అయితే అక్కడ వెనుక సాతాను నిలబడి, అయితే ఒక్క నిమిషం ఆగు అని చెప్పాడు. అది ప్రభు చెప్పినట్లయితే నేను ఒకటి నీకు చెప్పనివు. నీవు గమనించు, నీవు దేవుని వలె జ్ఞానవంతురాలు కావు. మంచి చెడుగులు నీకు తెలియదు. అయితే ఆలకించు, దేవుని వలె జ్ఞానవంతురాలుగా ఉండటకు నీవు ఇష్టపడవా? ఎందుకు హవ్వ చెప్పినది అవును, నేను కావాలని నేను నేను అనుకుంటున్నాను. బహుశా అలాంటి దాని వలె దేవుని యొక్క జ్ఞానమంతా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. మంచి చెడు ఏదో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, అది నాకు తెలియదు. సరే, నేను నీకు చెప్తాను. ఇప్పుడు ఆమె అన్నది, అయితే ప్రభు చెప్పాడు, అయితే ఆయన నిజముగా మంచి దేవుడని నీకు తెలుసు, ఆయనది చేయడు. చూశారా, అక్కడే ఆమె రంధ్రాన్ని పగలగొట్టినది అతని కాల్చుటి కొరకు. అక్కడే ఆమె పొరపాటున నిలుపుదల చేసినది, అక్కడే ఆమె కొద్దిగా చేసినది. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు మీకు ఒకటి చెప్పనివ్వండి, దయ్యము కోసం ఒక క్షణం ఆగవద్దు, దాన్ని తర్కించడం కొరకై ఆగిపోవద్దు. దానిని తర్కముల కొరకై మొదలు పెట్టావా, దయ్యం నేరుగా లోపలికి వస్తుంది. దేవుని నీవు తర్కించలేవు, దేవుని నీవు అర్థము చేసుకోలేవు, దేవుని నీవు నమ్మవలసినదే. చూసారా, నేను దేవుని వివరించలేను, ఎవరు అలాగూ చేయలేరు. నేను అనేక విషయాలు వివరించలేను, అయితే ఒకే ఒక విషయం నేనది నమ్ముతాను. ఎందుచేతంటే ఆయనే అది చెప్పాడు కాబట్టి మనలో ఎవరు కూడా వివరించలేరు. దాన్ని వివరించడానికి ప్రయత్నము చేయవద్దు. ఇలాగ చెప్తున్న అవిశ్వాసమైన వారితో చేరవద్దు. చూడు, అక్కడున్న మీ కబరి జూనియర్, చూడు అతడు రోగులకై ప్రార్థించగా నేను విన్నాను. అక్కడ మీరంతా పిచ్చివారు, దైవిక స్వస్థత అనేది లేనేలేదు. చెప్పు, మంచిది, అలాగైతే అది నీకు కాదు, నీవు ఒక అవిశ్వాసవి, అలాగ నడిచిపో. చూశారా, అది విశ్వాసుల కొరకు. మీరంతా పరిశుద్ధాత్మను పొందుకున్నారని చెప్తున్నారు, పరిశుద్ధాత్మ అనేది లేనేలేదు. చెప్పు ఇలాగ, అలాగైతే అది నీకు కాదు, అది నాకు, అలా సగిపో. చూసారా, చూసారా, తర్కము చేయవద్దు, దాన్ని తర్కించుకు ప్రయత్నము చేయవద్దు. దానికి ఎలాంటి తర్కాలు లేవు, నీవు దాన్ని నమ్మవలసి ఉన్నది. ఒక విషయాన్ని తర్కించవద్దు, జ్ఞాపకం ఉంచుకో, దేవుని అంగీకరించగల ఒకే ఒక మార్గం ఉన్నది, అది విశ్వాసము ద్వారానే, తర్కముల ద్వారా కాదు. సుమా, అర్థము చేసుకున్న ద్వారా కాదు, వివరించబడదు. దేనిని నీవు వివరించలేవు, ఒక దాన్ని నమ్ముతావు. నీకు ఒక భావన కలిగినది కాదు, మీకది భావన కలిగినదా, మీకది అనిపించినదా అని యేసు ఎన్నడూ చెప్పలేదు. ఆయన చెప్పాడు, మీరది నమ్మారా, అవునది వాస్తవం, దేవుడు చెప్పినదే నీవు నమ్మవలసి ఉన్నది. ఎలాగూ అది అని అది నీకు నేను వివరించలేను. నేను తలస్తున్న ఆ గొప్ప అద్భుతము, ఆ మనిషి ఈ విధంగా ఒక పందిని తీసుకో, ఆ పందితో ఇలాగ చెప్పుము, నీవు పంది కంటే పెద్దదాని, నీకు తెలుసా, నీవు గొర్రె పిల్లవు. అతడు గొర్రె పిల్ల అయిపోయాడు. చూసారా, అది నమ్ముడికి ఎంతో కఠినమైనది. ఆ విధంగానే జరుగుతున్నది. పాపివైనా నీవు క్రైస్తవుడిగా మారినప్పుడు చూస్తున్నావా, అది నీ స్వంత భావాలను మారుస్తుంది, అది నీ స్వంత చిత్రాన్ని మారుస్తుంది, నీలో ఉన్న ప్రతిదాన్ని అది మారుస్తుంది. అది నిన్ను మరొక ప్రాణములను తెస్తున్నది, మరొక ఆత్మను అది నీకు ఇస్తున్నది, అది మరొక సాక్ష్యాన్ని ఉత్పన్నము చేస్తున్నది. చూశారా, అప్పుడు నీ పాత జీవితం చనిపోవలసి ఉంటున్నది, నూతనమైనది తిరిగి జన్మించవలసి ఉన్నది. చూశారా, నీవికి ఎన్నటికి నీవై ఉన్న సృష్టివి కాదు. రక్తము వెనుక నీవు మారిపోయినప్పుడు, వాక్యము చేత నీవు కంచివేయబడినప్పుడు అది అవుతున్నది. దేనిని వివరించడానికి ప్రయత్నించవద్దు, అది నమ్ము, ముందుకు సాగిపోవు. ప్రభు అని నమ్ముతున్నాను, రక్షక పర్వతాన్ని కదిలించినట్టుగా నా విశ్వాసాన్ని వృద్ధి చేయి. చూసారా, ప్రభు అని నమ్ముతున్నాను, ఊటలో నా అనుమానాలన్నీ సమాధి చేయబడినవి. వైద్యులు వచ్చి అబ్రహామును ఇలా అడిగినట్లయితే, అబ్రహామా, నీవు 100 సంవత్సరాల వాడవు, నీ భార్య 90 సంవత్సరాలు, నీకు ఎలాగ బిడ్డలు కలుగుతుంది? అబ్రహాము చెప్పాడుకున్నాము, సరే నేను నీకు చెప్తాను, ఇది ఈ విధముగా ఉంటున్నది. ఇవి చూడు, ఒకదాన్ని త్రాగబోతున్న సమయం ఒకటి రాబోతున్నది, ఇది దీనిని చేయనై ఉన్నది, ఈ విధమైన మార్పు జరగనై ఉన్నది. అబ్రహాము దానిని వివరించలేకపోయాడు. అబ్రహాము ఈ విధంగా చెప్పి ఉండదు, నాకు తెలియదు, దాన్ని గుర్చి మీకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలియదు. నేను ఆధారపడుతున్నా, నేను అనుకుంటున్న ఒకటే ఒకటి ఏదనగా, మేమది పొందుకుంటామని ఆయన చెప్పాడు. నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. అవునండి, అది జరిగిందంతా అదే. దాన్ని తీసుకో, దానిని నమ్ము. దేవుడు అలాగని చెప్పాడు, సమస్తాన్ని అది సఫలం చేస్తున్నాడు. ఎందుచేతనగా, అది దేవుడు చెప్పినాడు కాబట్టి. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాము, హవ్వ యుద్ధములో ఓడిపోయిందని, వాక్యం వెనుకకు ఆమె వెళ్లిపోయింది, కందకం పైకి ఎక్కిపోయి ఇలాగూ అన్నది, నీవు అలాగూ చెప్పలేదు, అది సత్యమా? అక్కడే అప్పుడే ఆమె ఓడిపోయినది. మీకు తెలుసా, మా ఆలయంలో మేమది బోధ చేయము, ఆయన ఇక్కడ ఏమి చెప్పాడో అది నమ్ముతాము. అయితే ఆలోచించు, దానికంటే నీకు ఎక్కువ తెలుసు, నీ స్వంత సూక్ష్మ బుద్ధి అది సరికాదని నీకు చెప్తుంది. ఎందుకని, ఆ ప్రజలు ఊరకై ఏడవటము నేను విన్నాను. దేనికి వారు ఎచ్చేది? హుషారా, ఊరికనే కృషి చేస్తున్నారని వారి స్వంత సూక్ష్మ బుద్ధి చూస్తున్నారు. వారు కేవలము ఉద్రేకపూరితము. అవునా, దాన్ని ఆలోచించుటకు నీవు ఆగిపోయావా? నీవు యుద్ధములో ఓడిపోతావు. ఓ ఒక నిమిషం ఆగు, నీకు క్షయమున్నదని నీ వైద్యుడు చెప్పాడు, అది ముదిరిపోయిన స్థితిలో ఉన్నది. ఆ క్షయవ్యాధి నుండి నీవిక కోలుకునే మార్గం లేదు. వైద్యుడు అన్నాడు, ఇక లేదని, సూక్ష్మ బుద్ధి అది నీకు చెప్పట్లేదా అని వారంటే, నీవు తర్క వితర్కాలపై అనుకోనట్లయితే నీవు చనిపోడుకు సంసిద్ధపడటం మంచిది. ప్రభు ఏమిచ్చాడో ఆ వాగ్దానమును, దాన్ని నీవు నమ్మగలిగితే అది సమస్త ప్రకటనను అది మారుస్తుంది. ఏ విధంగా అది మార్చను, అక్కడ నాకై ఇది మార్చిన రీతిగా. చూశారా, నేను దాన్ని నమ్ముతున్నాను. అది ఎలాగూ జరిగినదో నాకు తెలియదు. అయితే ఒక నూతన సృష్టము అక్కడ వచ్చినది. ఒకరు నాతో చెప్పాడు, నేను పెట్టిన వినియోగిస్తున్నప్పుడు శాస్త్రయుక్తమైన నా యొక్క 15వ పోరాటము ఇక్కడ ఇండియానాలోని ఈవాన్స్విల్ లో పోట్లాడుతూ ఉంటుంది. హోర్డ్ మెక్లైన్ న్యూ ఆల్బెన్ లోని వారికి అనేకులకు అతను తెలుసు. మేము వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాం. హోవార్డ్ యొక్క సరితూకమైన బరువు ఉన్నాడు. ఒక సరితూకమైన బరువు ఉన్నాడు అతడు. నేను ఒక కొద్దిగా బరువు ఉన్నవాడును. పశ్చిమ వర్జీనియాలోని హంగ్టన్ లోకు చెందిన బిల్లీ ఫ్రిక్ తో నేను పోట్లాడుతున్నాను. నీలిరంగు సూటు ఈ విధంగా ధరించున్నాను. ఆ రోజుల్లో నాకు కొంచెము తలకు వెంట్రుకలు ఉన్నవి. నేను వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. మేము రాత్రి భోజనం సుమారు 3 గంటలకు భోజనం. రాత్రి పోట్లాటకు సంసిద్ధపడ్డాం. తర్వాత విశ్రాంతి తీసుకుంటానికి మేము వెళ్తున్నాం. తర్వాత మా చేతులు మడుచుకున్నాం. హోవన్నాతో అన్నాడు, ఇది ఏంటో తెలుసా బిల్? ఏంటి అని అన్నాను. నీవు ఒక చిన్న బాప్టిస్ట్ బోధకుడుగా నీవు కనిపిస్తున్నావు. అతను నన్ను ఏమైనా పిలవగలడు. నేను వెనుగు తిరిగి నే అన్నాను, ఇప్పుడు ఒక నిమిషం ఆగు హోవర్డ్, నీవది చెప్పి నీవు నవ్వుతున్నావు. నేను ఆ ఎత్తు నుండి నేను అతని పైకి ఎక్కుటకు సంసిద్ధంగా ఉన్నాను. ఏ బోధకంతో నేనేమి చేయాలనుకోవట్లేదు. అతను నాకు ఇవ్వగలిగిన ఘనమైన ప్రియ భాషణము, ఓ ఒకరు చెప్పినప్పుడు, సహోదర బ్రహ్మ్ నీవు బోధకుడి వలె కనిపిస్తావు, నే చెప్తాను, దేవుని స్తోత్రం. చూశారా చూశారా ఏంటి విషయం? నేను చనిపోయాను, నేను నూతన సృష్టి అయి ఉన్నాను. అది నేను ఎలాగూ చేశాను? నేను ఆయన వాక్యమును తీసుకున్నాను. సహోదర బ్రహ్మ్, ఎటువంటి ఔషధాన్ని ఎటువంటి సూత్రములు నీవు తీసుకున్నావు? నేను ఏది తీసుకోలేదు. అది ఆయన ఎలాగూ చేశాడు నాకు తెలియదు. అయితే ఎలాగైనా నేను అది నమ్మాను. నేనేది తీసుకోలేదు, కేవలం నేను అది నమ్మాను మాత్రమే. ఆయన నన్ను నేను ఏమై ఉన్నానో పాపి నేను నన్ను లేపి ఒక క్రైస్తవునిగా చేశాడు. ఆయన అది చేశాడు ఎందుకనగా నేను ఆయన వాక్యము తీసుకున్నాను కాబట్టి. వ్యాధి నిమిత్తము అదే ఆయన చేస్తాడు. పరిశుద్ధాత్మ నిమిత్తము ఆయన అదే చేస్తాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని బట్టి ఆయన అదే చేస్తాడు. అయితే నా యొక్క పాఠ్యాంశం ఏది? పోరాటము, పోరాటము. దాన్ని గుర్చి నీవు తర్కించడానికి సాతాను నిన్ను శోధిస్తుంది. అది నీవు చేయవద్దు. అయితే నీవు క్రైస్తవుడైన తర్వాత నీ వాక్యము వలనను, వాక్యమందలి ఎటువంటి వాగ్దానము వలనను నీవు కంచిపోయబడి ఉన్నావు. అది నేను చెప్పబోతున్నానని తెలియదు. చూశారా, నీవు క్రైస్తవుడైన తర్వాత దేవుని వాక్యం వెనుక నీ ఉంచబడ్డావు. చూశారా, అక్కడే నీ కోట, నీ భద్రత. ఓ, అందులోని ప్రతి వాగ్దానము అది నీదే. నీవు చేయవలసిన ఒకటే ఒకటి, నీవు అలా చేరుకుని పొందుకో, దాంతోనే ఉండు. అది పని చేయబోతుందని నీకు ఎలాగో తెలుసును? అది ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. నాకు వివరించు, నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే ఒకటి, దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన శ్రేష్టమైన తీకునేది దేవుడు ఆయన పిల్లలకు ఇచ్చిన్నాడు. ఎందుకనగా శత్రు యొక్క పని ఆయనకు తెలుసు. ఆ భేద లక్షణము చూద్దాం. రక్తం యొక్క రసవాదము తీసుకో, లేక నీటి యొక్క రసవాదము తీసుకో, లేక అదేమైనప్పటికీ చూసారా, దానిని భేద లక్షణం చూద్దాము. ఎందుకు? ఎందుకని వాక్యమును ఆయన ఇచ్చున్నాడు? ఎందుకనగా మీరు సంసిద్ధంగా ఉన్నారా? వాక్యము నిరంతరం నిలుచును. చూశారా, నిరంతరముండు వాగ్దానములు దేవుడు చేసినట్లయితే దానికి ఎక్కడి కూడా నిలుపుదల ఉండదు. అవి ఉండలేవు. అణువును పైకి క్రిందకి త్రిప్పు, వెనుకకు త్రిప్పు, దేవుని వాక్యమును అది రంధ్రము చేయలేదు. చిన్న వాక్యమును రంధ్రము చేయలేదు. అవునా? కారణం యేసు చెప్పినాడు, ఆకాశము భూమి రెండు గతించును కాని నా వాక్యము ఎన్నడూ విఫలము కాదు. చూసారా, అది అతి ఉత్తమమైన ఆయుధము, లేక అతి శ్రేష్టమైన ఆయుధము. అది నిత్యులకు దేవుని వాక్యము. ఎప్పుడు దేవుని వాక్యమనగా ఏంటి? దేవుని వాక్యమనగా దేవుడే. కనుక విశ్వాసికి దేవుడు తానే ఇచ్చుకున్నాడు. ఆమేన్. అది దేవుడే. శత్రువును ఎదుర్కొంటానికి విశ్వాసికి దేవుడు తానే అర్పించుకున్నాడు. మరో మాటల్లో ఆయన తండ్రి, మరియు వాక్యము దేవుడై ఉన్నాడు. అలాగే వాక్యము మన తండ్రి. మనం వాక్యం వల్ల పుట్టిన వారము. ఆయన బిడ్డల ముందు నిలబడతాడు. ఆమేన్. అక్కడే నీవు ఉన్నావు. ఆయన బిడ్డల కొరకు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. దేన్ని గుర్చి మనం భయపడాలి? ఎత్తబడుట ఖచ్చితం, రాకడ ఖచ్చితం, వాగ్దానం చేయబడిన ప్రతి ఆశీర్వాదం ఖచ్చితం. ఆ నియమానికి సంబంధించినవే. మనము ఒక విధంగా తగ్గిపోయి వెనుకంజ వేసి ఇలా చెప్తే, ఈ ప్రక్కకి రా, దాన్ని గుర్చి నీతో తర్కిస్తాను అని సాతాను అంటే, ఓహో, తండ్రి వెనుక నీ ఉన్నావా? హుషారా, అది నీవు చేయవద్దు. తండ్రి ఎక్కడ నిలబడతాడో అక్కడే ఉండు. ఇది తండ్రి ఇలాగూ సెలవిస్తున్నాడు అని ఎక్కడ అది చెప్పబడుతుందో అక్కడ హుషారా, నా తండ్రి ఇలాగూ సెలవిస్తున్నాడు, నా తండ్రి ఇలాగూ సెలవిస్తున్నాడు. అది అతనిని ఓడించబోతున్నది. లోకం ఎంతటి నిక్షేమో అది ఆ విధముగా ఉండవలసి ఉన్నది. మంచిది. తప్పు చేసినట్లుగా దాని వెనుకుడి నీ వచ్చితే యుద్ధంలో అపజయం అందుతుంది, యుద్ధం ఓడిపోతుంది. అబలైన హవ్వ ఆమె ఆలకించినది, ఆమె స్థానాన్ని పోగొట్టుకున్నది. ఆ తర్వాత ఆయన కోటను పట్టుకున్న మనుషులను ఆయన ఎన్నుకుంటాడు. అతడు అప్పటి నుండి అలా ఉంటాడు. అనేక సార్లు అక్కడే ఉంటున్నది. ఈ కడవర దినాల్లో ప్రజలు కొన్నిసార్లు అంటారు, వేదిక నొద్ద ఒక పనిని స్త్రీ మంచిగా చేయగలదని. నీవెందుకు తలంచకూడదు? నేను దాన్ని వాదించట్లేదు, ఎన్నటికీ కాదు. కొన్ని కొన్నిసార్లు వారిలో అనేకులు నాకంటే బాగా చేస్తారు. అయితే నీవు దేవుడు ఏమి చేశారో అదే తీసుకోవలసి ఉన్నది. హుషారా, అక్కడే అడ్డు గడియలు పడగొట్టినది. హవ్వ, ఆదాము గడియలను పగలగొట్టలేదు. ఆదాము గడియలను పగలగొట్టలేదు. లేదండి, అయితే అతడు అతని భార్యను ప్రేమించాడు కనుక ఆమెతోనే అతడు నడిచి వెళ్లిపోయాడు. చూస్తున్నారా? కాబట్టి ఆశ్రయదుర్గమును పట్టుకున్న మనుషులను దేవుడు ఎన్నుకుంటాడు. ఆ తర్వాత మనం ఇలాగా చూస్తున్నాము, అక్కడ యుద్ధము ఓడిపోయిన తర్వాత వారికి నాశన సమయము, అప్పుడు అటు తర్వాత ఏర్పాటు కాలం యొక్క మార్పు ఒకటి ఉన్నది. అప్పటి నుండి ఏ విధముగా యుద్ధము కొనసాగినదో మనకు తెలుసు. హవ్వ యుద్ధములో ఓడిపోయిందని మనకు తెలుసు. ఎందుకనగా దేవుని వాక్యం పైన ఆమె విశ్వాసము చూపినట్లుగా ఆమె తర్క వితర్కములపై ఆమె ఆనుకున్నది. దాన్ని మనము పునరుచ్చరణ చేద్దాము. దేవుని వాక్యం పైన విశ్వాసముచ్చడానికి బదులు ఆమె స్వంత వితర్కముపై ఆనుకున్నది, దానిని తర్కించినది. ఆ కారణం చేత ముందు దారులను ఆమె పగలగొట్టినది. శత్రు త్వరితంగా ప్రవేశించాడు. మరణము లోకమును తాకినది. కనుక దేవుడు ఎన్నడూ దానిని తిరిగి స్త్రీ పైన నమ్మకముంచలేదు. దానిని ముందుంచటలు దానిని పురుషుడికి పురుషుని అందించాడు. ఆ తర్వాత ఏర్పాటు కాలం మారగా పోరాటము ఆరంభమైనది. నేను ఇక్కడ లేఖలను చూస్తున్నాను. నేనది ప్రారంభించి అది చదవాలని అనుకుంటున్నాను. ఎంత సమయం నీవు నిజంగా బోధిస్తావు? 6 గంటలు ఎక్కువగా తీసుకోవద్దు. అలా అని నా భావం కాదు. ఇక్కడ మనం ప్రారంభిద్దాము. మీరు మీ బైబిల్ గ్రంథముల నుండి కొద్ది నిమిషాలు చదువుదాం. ఎంతసేపు అయినా నేనది చదువుటకు నేను ఇష్టపడతాను. అది ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం కాబట్టి. ఇప్పుడు ప్రారంభించుకుందాం. కాలం యొక్క ఏర్పాటు మార్పును ఆదాము మొదలుకొని ఆదాము యొక్క కాల నిర్ణయం మొదలు నోహువు కాలం యొక్క నిర్ణయం వరకు ఆ కాలం రకమునకు ఏం జరిగిందో మనం చూద్దాము. 6వ అధ్యాయం ఆది కాండం మనం ఆరంభిద్దాము. కొన్ని వచనాలు చదువుదాము.
When man began to multiply on the face of the earth and the daughters were born unto them.
నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. మనము దాన్ని పోల్చుదాము. జ్ఞాపించుకో, యేసు చెప్పినాడు, నోహు దినములు ఎలాగుండెను, మనిషి కుమారుని రాకడయ్యను అలాగే ఇండును అని. ఎప్పుడు గమనించు, ఇప్పుడు జాగ్రత్తగా ఆదివారం బడవలే చదువుతూ 1 లేక 2 వచనాలు, ఆ తర్వాత నేరుగా ఎక్కువ లేఖన వద్దకు నేను వెళ్తాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు పురుషులు, చూసారా, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చూచి, మీరది గమనించారా, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. అనేక మంది గొప్ప వేదాంతులు, వారికి నేను వ్యత్యాసంగా ఉండాలని అనుకోవట్లేదు, అలాగని ఉండాలని నా భావము కాదు. అనేక మంది వేదాంతులు ఇలాగ నమ్ముతారని మీలో అనేకులకు తెలుసు. తేజో నక్షత్రం యొక్క అబద్ధము ద్వారా పడిపోయిన ఈ దేవదూతలు వారిని వివాహము చేసుకున్నారని అని నమ్ముతారు. వారే వాస్తవంగా కృప నుండి పడిపోయిన దేవదూతలని భూమిపైకి పడద్రోయబడి వారికి వారే శరీరమును తాల్చుకుని వారిని భార్యగా చేసుకున్నారు అని. నేను కొద్దిగా లేఖనములతో వాగ్వాదము చేస్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే మొట్టమొదట పడిపోయిన దేవదూత తనకు తాను పురుషుడుగా కాకముందు అతని మొదట సృష్టికర్త కావలసి ఉన్నది. ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన దేవుడు. కనుక అది కడిగి వేయబడుతుంది. తరువాత విషయం, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహము చేసుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఎన్నడు కూడా దేవదూతలలో లైంగిక వ్యత్యాసాన్ని వివరణ ఇవ్వబడలేదు. మీకు తెలుసా? అవునా, దేవదూతల్లో ఎటువంటి లైంగిక విషయాన్ని గుర్చి సూచించబడలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడి కూడా స్త్రీ దేవదూత ఉన్నట్లు ఏ స్థలంలో లేదు. ఎందుకనగా స్త్రీ పురుషుని యొక్క ప్రత్యుత్పత్తి ఆరంభం నుండి కూడా ఆదాము హవ్వ ఎలాగో అదంతా ఒక్కటే అవుతున్నది. చూస్తున్నారా, ఆమె అతని ప్రక్కలో నుండి తీయబడినది. కాబట్టి వారి వాగ్వాదానికి, అనగా ఇది పడిపోయిన దేవదూత అని వారు చెప్పే తర్కాన్ని అది అనర్హత చేస్తున్నది. అయితే మీరు నన్ను క్షమిస్తే, అయితే ఇక్కడ ఉన్నదంతా నాకు తెలిసినట్లుగా ప్రయత్నిస్తున్నానని తలంచవద్దు. అయితే కేవలం దాని గురించి నా యొక్క తలంపును నేను ఇచ్చుచున్నాను. నేను అనుకుంటున్నాను, ఈ దేవుని కుమారులు షేతు యొక్క కుమారులు కయ్యూను యొక్క కుమార్తెలను చూశారు. వారు అందమైన వారు. ఎందుకనగా ఎవరైతే దేవుని కుమారుడై ఉన్నాడో అతి ఆదాము కుమారుడు షేతు కుమారుడు. అయితే కయ్యూను యొక్క కుమార్తెలు, అతడు సతాను కుమారుడు. ఇప్పుడు గమనించు, వారు చూశారు, గమనించు, అంతకుముందు జలప్రలయ నాశనములకు ముందు కయ్యూను యొక్క కుమార్తెలు అందమైన వారు, చక్కని వారు, ఆకర్షణతో ఉన్నవారు అని వారు గమనించారు. మీకు అర్థమైందా?
Jesus said as it was in the days of Noah.
Sare ippudu Yesu cheppinadu Noah dinallo unnatluga manushi kumani raakada endunu undunu. Streelu aakashyanga untaru. Ee rakapu streelu Kayunu sambandhulu. Chusara devuni kumarulu tisukuntaru. Chusara devuni kumarulu Kayunu streelanu tisukuntaru.
The extreme beauty.
గత 50 సంవత్సరాల నుండి మితిమీరిన స్త్రీల అందం ఎక్కువైపోతుంది. 50 సంవత్సరాల పటమును తీసుకుంటే ఆకర్షణీయమైన స్త్రీ ఎలాగుంటుందో కనిపిస్తుంది. క్రితము దినము యుద్ధముల చరిత్రలో నేను చూస్తున్నాను, 100 సంవత్సరాల క్రితము ఆ యొక్క పర్ల్ వైట్ ఏ విధంగా ఉన్నది. తన ప్రియుడైన స్కాట్ జాక్సన్ వలన ఆమె ఈటతో పొడవబడినది. స్త్రీ యొక్క రూపములు ఇంకా మేరీ బొన్నవిల్ 50-100 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ఆకర్షణీయమైన అనేక మంది స్త్రీలు, వారిని ఈనాటి స్త్రీలతో పోలిస్తే వారి నీడఛాయ దగ్గర కూడా నిలబడలేరు. నిజం, స్త్రీలు బిగిసిగా, నాజుగ్గా, హంగుగా, ఆకర్షణీయంగా స్త్రీలు తయారవుతారు. ఏంటిదంతా? ఎంతో ఆకర్షణీయంగా వస్త్రాలు ధరిస్తారు. స్త్రీలు పొడవాటి వస్త్రాలు ధరించుకుని పెద్ద పొడవాటి చేతులు, పొడవాటి లంగాలు ధరించుకుంటారు. వారి దేహమును కప్పుకుంటారు. ఎందుచేతనగా పురుషులు వారికై ఆశపడుకున్నట్లు ఈనాడు స్త్రీలు చిన్న వస్త్రాల్లో వారికి వారే పోసుకుంటారు. నీచత్వము అంతటి దూచుకుపోవటంలో దుముకులాట్లో ఉన్నది. చివరికి ఆలోచన దాటినంత వరకు నేను నిన్న అక్కడ ఉండి షికాగో యొక్క పరిశీలనలు చదువుతున్నప్పుడు నేను ఎంతగానో ఆశ్చర్యపడిపోయాను. న్యూయార్క్, లాస్ ఏంజల్స్, బ్రింగ్హామ్, ఇంకా అనేకమైన ఖ్యాతిగాంచిన నగరాలు కుటుంబాల కుటుంబాలతో ఈ విధముగా సాంఘిక క్లబ్బుల కొరకై కలిసిపోయినవి. ఇరుగు పొరుగు వారితో ఈ క్లబ్బుల్లో చేరారు. వారి ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్తారు. వారి తాలపు చెవులు తీసుకుని వాటిని ఒక టోపీలో విసిరివేస్తారు. స్త్రీ అక్కడికి చేరుకుని తాలుపు చెవులు తీసుకుంటుంది. వారు మరలా కలయే వరకు అతడు ఆమెకు భర్త అవుతాడు. అది మన అమెరికా స్త్రీలు. మీరు గమనిస్తున్నారా? అది మరలా చూయించడానికి అది వెళ్ళుచున్నది. లైంగికం వలన ఆదిలో ఆడవారితో అది ఆరంభమైనది. అంతములో అది ఆ విధముగానే అది ముగుస్తుంది. నమ్మకమైన మంచి స్త్రీల కొరకై ఆయనది ఆశీర్వదించలేదు. యెషయాలో చదువు. కడవరి దినములలో వారు ఏ విధముగా తప్పించుకుంటారు? భూమిపైకి వచ్చు నాశనకరమైన ఆ సంగతులు అన్నిటి నుండి సియోను కుమార్తె ఏ విధముగా తప్పించుకున్నది? ఇప్పుడు దేవుని కుమారులు నల్ల కుమార్తెలలో చక్కని వారిని చూచి వారు ఎందుకున్న వారిని వివాహము చేసుకునేది. అంత్యకాలం యొక్క గొప్ప సూచన ఇది. మరొక వచనం చదువుదాము. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వివాహము చేసుకునుట. ఇది ఆయన తర్వాత, ఇది అయిన తర్వాత వెంటనే లూకా మనకు తెలియచేస్తున్నాడు. నేను ఇక్కడ రాసుకుని ఉన్నాను. అది ఏ విధముగా అని లూకా 7:27 అది తెలియజేస్తున్నది, లేక 17:27 అది అలాగని తెలుపుతున్నది. వారు పెళ్లాడొచ్చు, పెళ్లికి ఏమడి చూడదు, చూడు అది ఎలాగున్నదో చూడు. అదే విషయం. పరుషులు ఆకర్షణల వైపు చూచుచున్నారు. దేవుని కుమారులు ఒక కోటను పట్టుకోవలసిన వారు. నల్ల కుమార్తెలను చూశారు. వారెంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్నారని వారిని భార్యలుగా తీసుకున్నారు, వారిని వివాహము చేసుకున్నారు, పెళ్లికి చూచుండేది. అదే విషయం ఈ దినము వారు చేయుచున్నారు. చూశారా? వారు తమ అక్కిన విషయంలో నరమాతులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లగునేను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండేది, తర్వాత ఉండేది. దేవుని కుమారులు నల్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిది. పూర్వకాలమందు పేరుగాంచిన శూరులు వీరే. గమనించు, ఈ తెలివైన విద్యావంతులైన కయ్యూను స్త్రీలు, కయ్యూను వంశం నుండి వచ్చినవారు, ఈ దీనులైన షేతు యొక్క కుమారులకు వ్యవసాయదారులను పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుండి వారు బలత్కారులైనారు మరియు ప్రఖ్యాతిగాంచిన వారయ్యారు. వారి గొప్ప శాస్త్రవేత్తలుగాను, గొప్ప చెక్క పని వారిగాను అయ్యారు. గంభీరమైన తెలివి గల వారు విద్యావంతులైన వారైపోయారు. వారు గొప్ప నిర్వాహకమైపోయారు. వారెంతటి శాస్త్రయుగమును కలిగి ఉన్నారనిగా ఈనాడు మనము కట్టలేనటువంటి పిరమిడ్లు వారు కట్టారు. వారు స్పీక్స్ మరియు రాళ్లతో మనము చూస్తున్న కాలం యొక్క ఇసుకలో గొప్ప గుర్తింపుల వారు నిర్మాణము చేశారు. ఈ దినాన వాటిని మనము ప్రత్యుత్పత్తి చేయలేము. ఎందుచేతనగా వారు వారి జ్ఞానం పైన వారు అనుకున్నారు. శాస్త్రవేత్తలు, తెలివైన వారు, ఖ్యాతి ప్రఖ్యాతిగాంచిన మనుషులయ్యారు. అయితే దేవుని కుమారులు దీనులైన వారై ఉండి అలాంటి విషయాలకు దూరంగా ఉండి కడవరిగా సమస్తమును స్వతంత్రించుకుని వారై సమస్తాన్ని స్వాధీనపరచుకోబోతున్నారని ఎరిగి దేవునిపై అనుకున్నారు. చూశారా? కాబట్టి ఈ రోజు ప్రజలు అంటారు, వారు తెలివైన వారు, వారికి ఇదంతా ఉన్నది, మేమిది అంతా చేస్తాము. మనకున్న దానికంటే ఎక్కువ తెలివి మించిపోయి మనము కృతము కంటే ఎంతో ఎక్కువగా దేవునికి దూరస్తులమైపోయాము. అవునా? నీకు నీవు దూరపరచుకుంటున్నావు. సరే, క్రిందికి చదువుతూ నేను ఎక్కువ సమయం తీసుకోను. కొన్నిసార్లు మీకు తరుణం దొరికినప్పుడు ఆదికాండం 6:10 అంతా చదవండి. చిన్న గుర్తు కొరకై అది చదవాలని నేను అనుకుంటున్నాను. నేను చదువుకుంటే 1-2 వచనములు ఇక్కడ రాసుకున్నాను. ఈ సమయం నోబహు సమయం, సమపూలికేనని మీకు చూపించడానికి. ఇప్పుడు జనులు పెళ్లిళ్లు చేసుకుంటే మనం చూశాము, పెళ్లిళ్ళకిచ్చుట మనం చూస్తున్నాము, స్త్రీ యొక్క అందమును మనం చూస్తున్నాము. వారు ఎలాగ బట్టలు తీసివేసి దేవుని కుమారులను ఆకర్షించడానికి ఉన్నారో చూస్తున్నాము. ఈ వర్తమన యొక్క భాగమును కేవలం నేను స్త్రీలపైన మాత్రమే పెట్టట్లేదు. గౌరవప్రదమైన స్త్రీలుగా ఇక్కడ ఉన్న స్త్రీల బట్టి నేను ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఎవరు స్త్రీలు మర్యాద గౌరవాలతో ఇంకా ఉండి ఉన్నారు, అది అందుకు వర్తించదు. ఈ దినాన సగటు స్త్రీలు హవ వలె తిరిగి అంజూరపు ఆకులుతూ ఉన్నారు. అంజూరపు ఆకు వాస్తవంగా మానవ కల్పిత పద్ధతి. అది పొట్టి లంగాలు, పొగ త్రాగడం, తల వెంట్రుకలు కత్తిరించుకోవటం, ఆకర్షణలు చేసుకునడం, దేని కొరకు వారు చేస్తున్నారు? వారి భర్తకు కంటించుటగా. వారు అలాగ చేస్తే, అలాగైతే అతడు దేవుని కుమారుడు కాదు, అతడు కయ్యూనువాడు. తరువాత అతడు దేవుని కుమారుడైతే అతడు చెప్తాడు, నీ ముఖం కడుక్కో, కొన్ని బట్టలు కట్టుకో అని చెప్తాడు. చూశారా, నిజం. ఇప్పుడు ఈ సమయమందు దేవుడు ఆయన వాక్యమును తిరిగి ఆయన పంపటకు ఎన్నుకున్నాడు. ఆయన యొక్క బిడ్డల కొరకు ఆయన ప్రవక్తను ఎన్నుకున్నాడు. దేవుని వాక్యం ప్రవక్త యొద్దకు వచ్చును. నోవహు మరియు హనోకు ఎంతటి మనోహరమైన పోలిక. అది నేను జవాబు పొందలేనివి. వారికి కొన్ని ప్రశ్నలున్నవి, నేను అది గమనించాను. ఆ ప్రశ్న వారు అడిగారు, సహోదర అబ్రహాం, నేను నీతో ఏకీభవించను. చాలా మంచి శీర్షిక రాసిన సహోదరుడు. నేను ఇప్పుడు అది పొందుకోబోతున్నాను. అతని పేరేంటి? ఇప్పుడు మనం అక్కడ బోధించబడబోతున్నాము. బోధించబోతున్నాం అక్కడకు. అక్కడ సౌత్ పైన్ లేక సదరన్ పైన్ లో. ఈ తర్వాత కూటమి అక్కడ పార్కర్, థామస్ పార్కర్. అతడు అన్నాడు, సహోదర బ్రహాం, అతడు అన్నాడు, సహోదర బ్రహాం తో నేను ఏకీభించినది ఒకటి ఉన్నది. చెప్పాడు ఇలాగ, సంఘము శ్రమల గుండా వెళ్లదు అని అతను నమ్ముతున్నాడు. అన్నాడిక, శుద్ధీకరణ కోసమై సంఘము శ్రమల గుండా వెళ్ళునని నేను నమ్ముతున్నాను. అలాగైతే యేసు రక్తం గురించి ఏమైనది? చూస్తున్నారా, వాక్యములు ఎక్కడే కాదు, ఉపమానాల్లో ఎక్కడగాని సంఘము శ్రమల గుండా వెళ్ళునని అనే స్థలము లేదు. వాటిని వారు బట్టనెత్తి లేని వారిపై ఉంచవలసి ఉంటున్నది. వారికి త్వరగా గొంతుగా బొంగర పోదు. శ్రమకాలము గుండా సంఘము వెళ్తుందని ఏ స్థలములో లేదు. క్రీస్తు రక్తము, యేసుక్రీస్తు రక్తము సంపూర్ణముగా పూయబట్టే వలన సమస్త పాపము కడిగివేయబడును. మనం ఎందుకు శుద్ధి చేయబడవలను? అను దినము మనము శుద్ధి చేయబడుచున్నాము. శ్రమ లేదు. ఏమని చెప్పాడు? విను, నా మాటలు విని నన్ను పంపిన వాడిని విశ్వాసంతో నిత్య జీవము గలవాడు. అతను తీర్పులోనికి రాక మన్నము నుండి జీవులోనికి దాటి ఉన్నాడు. ఆమేన్. హనోకు ప్రవక్త, నోవహు యూదులకు పోలిక, శేషము దేవుని దాసుడు. హనోకు ప్రభు రాకడను ప్రవచించి కొనిపోబడిను. జలప్రవణకు ముందు ఎత్తబడ్డాడు. భూపైన భద్రపడవలసిన సంతానము కొరకై నోవహు తీసుకుని రాబడ్డాడు. దేవుడు ఆయన వాక్యమును ఆయన ప్రవక్త ద్వారా పంపించాడు. నోవహు హనోకు ప్రవచించుట ఆరంభించారు. తరువాత జలప్రలయము తాకక ముందు ఏమి జరిగినది? హనోకు వెళ్లిపోయాడు, నోవహు కొనిరాబడ్డాడు. చూశారా, హనోకు కొనిపోబడి నోహోకు ఒక గుర్తు. హనోకును కనిపెట్టుట. హనోకు అడపగ అగుపడకపోయినప్పుడు అడు తర్వాత జలప్రలయం సంశుద్ధంగా ఉన్నదని నోవహు తెలుసుకున్నాడు. ఎందుకంటే అతడు తన కన్నును హనోకుపై ఉంచాడు. ఇప్పుడు ఈ సమయంలో సాతాను ఎదురు తోటలో తాను చేసిన పద్ధతినే పెట్టి ఉన్నాడు. ఈ ప్రవక్తల వాక్యమునకు వ్యతిరేక్తముగా తర్కములు, అదే పద్ధతి. ఇప్పుడు సాతాను తన పద్ధతిని పెట్టి ఉన్నాడు. దానిని ఇప్పుడు సంప్రదింపులు చేసుకుంటానికి ఒకరు ఇద్దరు కంటే ఎక్కువగా అతనికి ఉన్నారు. సంప్రదింపులు చేయటానికి లక్షల లక్షలు అతనికి ఉన్నారు. జలప్రలయ నాశనము సమయమందు బహుశా ఎంతో మంది ఇప్పుడు భూమి ఎంత పైన వారు విస్తరించి ఉన్నారు. వారి కాలమని ఎంతో మంది భూమిని నిండిపోయి ఉన్నారు. బహుశా ఇప్పుడున్న వారి కంటే ఎక్కువ మంది. ఇప్పుడు చూడు, సాతాను ఒకరైన హవ్వతో మాత్రమే వాడు పెట్టలేదు, కానీ వాడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. అదేంటి? ప్రవక్తల యొద్దకు వచ్చినటువంటి వాక్యముతో పోరాటము. మీకు అర్థమైందా? ప్రతిసారి కూడా ఆ పాత యుక్తినే వాడు వాడుతాడు. దేవుడు ఆయన దానితోనే వాక్యముతోనే ఉంటాడు. ఇక్కడ నోవహు హనోకులు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అను దానితో వచ్చారు. ఒక ఓడ కడుతూ వచ్చారు. ఇప్పుడు గమనించు, సాతాను యొక్క పద్ధతి దేవుని పద్ధతిని చూచి నవ్వుతున్నది. ఈ రోజు దానిని పరిశుద్ధాత్మ గుండ్రాళ్ళు తదితరమైన వాటితో పోల్చి చూడు. బైబిల్ చెప్తుంది అపహాస్యకులు అని. దేవుని పద్ధతిని వారు నవ్వుతారు. సాతాను యొక్క పద్ధతి దేవుని పద్ధతిని చూచి నవ్వును. వారు అనుకుంటారు వారి స్వంత తత్వంతో శాస్త్రముతో అది నిలబడదని అనుకుంటారు. వారు చెప్పారు ఆ కొండ మీద ఉన్న ముసలాయన ఆ ఓడిని కడుతున్నాడు, పైనుండి కొంత నీళ్లు వచ్చునని అతడు చెప్తున్నాడు. లోకములో మనకు బహు ప్రవీణులైన శాస్త్రవేత్తలున్నారు. బహుశా వారి యొద్ద నేరుగా చంద్రుని కొట్టి అక్కడ నీళ్లు లేవని నిరూపించగల రేడార్ సాధనం వారి వద్ద ఉన్నది. అక్కడ నీళ్లు లేవని వారు నిరూపించగలరు. ఏదైనా ఎలా వచ్చును? ముసలివాడా, నువ్వు పిచ్చివాడవు. అయితే నా యొద్ద అయితే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది ఉన్నది. నేరుగా కట్టుము. సాక్షాత్ ఓడ యొక్క వాకిల దగ్గర నిలబడి సువార్త ప్రకటిస్తూ ఓడిని కడుతూ హనోకును కనిపెడుతున్నాడు. ఒక సాయంకాల వేళ అతని లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారు దాన్ని తీసుకున్నారా అని అడిగాడు. లేదు, వారు నన్ను చూచి నవ్వుతున్నారు. వారు నా మీద మురిగిపోయిన గుడ్లు విసిరివేశారు, ఇంకా మొదలైనవి. ఇక్కడ కూడా అదే విషయం చేశారా? అయితే నేరుగా పునరుచరణ చేద్దాం. చూశారా? ఓ, వారు నన్ను పరిశుద్ధ గుండ్రాయి అని పిలుస్తారు. ఇంకా ఇంకా. అయితే అది సరే, వారంతా కూడా ప్రార్థనా కూటాన్ని కొరకై కొడుకున్నారు యథావిధముగా. ఈ రోజు ఎలాగ చేస్తున్నారో ఆ విధముగా. ఎందుకనగా వారు కంచె వేయబడి ఉన్నారని వారికి తెలుసును. ఎందుకనగా వారు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనో దాని వెనుక నిలబడి ఉన్నారు. మామూలు తర్కం చేసేవాడు చెప్పాడు, ఓ అదంతా బుద్ధిహీనత. ఒకప్పుడు ఒక స్త్రీ అన్నది, ఈ అబ్బాయి బాప్టిస్ట్ సంఘంలో ఆదివారం బడి జరిగిస్తున్నాడు. ఒక రాత్రి నేనెక్కడ బోధ చేస్తున్నాను, నేనెక్కడ క్రింద పట్టణంలో నా సైకిల్ పైన అతని కలుసుకున్నాను. నేను అతని పట్టణ దిగులు స్థలంలో కలిశాను. అతడు సైకిల్ పై ఉన్నాడు. అతడు ప్రకటన లాగాడు. అతడు అన్నాడు, బిల్లి, నిన్న రాత్రి నీ బోధ వింటానికి నేను వచ్చాను. ఆ స్త్రీ ఏడుస్తుండగా అందరూ ఆమెన్ అని చెప్తూ ఉండగా నీవు చెప్పు దాన్ని బట్టి నేనెంతో ఆనందించాను. ఇంకా అన్నాడు, నేను దానికి నిలబడలేకపోయాను. చూశారా? అతడు అన్నాడు, ఆ ప్రజలు ఆమెన్ అని చెప్తుండగా నా వీపు పగుళ్ళు బారి వడుకు పుట్టేటైంది. నేరుగా నీ ఒకటి అక్కడ చెప్తూ ఉన్నప్పుడు నేను అడిగాను, సహోదరుడా, ఆ విధముగా నాకు జరగలేదు, నే చెప్తాను అని అన్నాను. నేను అడిగాను, ఆమెన్ అని చెప్పుట ఆ చిన్న అరుపులు వారు చెప్పేవి వాటిని నమ్మవా అని అడిగాడు. లేదు, నే దాన్ని నమ్మను అని అతను చెప్పాడు. నీవు ఎప్పుడైనా పరలోకానికి వెళ్తే నీవు గడ్డ కట్టుకుని పోతావు అని నేను చెప్పాను. నేను చెప్పాను, అది నేను వీపంతా వణికిపజేసినట్లయితే దేవునిదుడు దేవదూతు నిలబడి పరిశుద్ధుడు 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 సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పినప్పుడు అదేమవుతుంది? ఇది నీవు జీవించు నిమ్మలమైన లోకం అవునది నిజం. నరకములో ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటుంది. పరలోకములు కేకలు అరుపులు ఉంటవి. కాబట్టి ఇప్పుడు నీవు నిమ్మలమైన స్థలములో ఉండబోతున్నావు. కనుక నీవు ఏదో ఒక స్థలంలో అలవాటు చేసుకోవలసి ఉన్నది. కనుక నేను నా యొక్క నిర్ణయాన్ని చేసుకుని దేవుని వాక్య వెనుకకు వస్తాను. మరి నీవు దానిని ముందుకు త్రోయిచునే ఉంది. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ముందుకు సాగు. సరే, మంచిది. అది వారి యొక్క శాస్త్రీయ వివరణకు నిలబడదు. ఈ రోజు దేవుడు అలాగరని చెప్పినట్లు హృదయం యొక్క తలంపులను దేవుని యొక్క ఆత్మ చూచినప్పుడు ముందు విషయాలు చెప్పి భాషలతో మాట్లాడి అర్థము చెప్పి అన్ని విధాలైన ఈ వరములు వారిది చచ్చితే అది టెలిపతి మనస్సును చదువుట అని అంటారు. చూశారా? దాన్ని లోపలికి తెచ్చుకు ప్రయత్నం చేస్తారు. వారంటారు, సరే అది జరగట మేము చూశాము. అయితే అదేంటో తెలుసా? అది కేవలము మానవ మనస్సును చదువుట. అయితే అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యేసు చెప్పున్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచకలు జరుగును. అదే నాకు కవలసినది. ఎంతవరకనగా? యుగ పర్యంతము. వారి శాస్త్రీయ పరిశోధనకు అది నిలబడదు. కాబట్టి వారు దాన్ని నమ్ముతారు. అదే విషయాన్ని నోహు దినాల్లో వారు చేశారు. అవును, వారి తర్కానికి అది నిలబడదు. దాన్ని నీవు తర్కించలేవు. అయితే అది దేవుని యొక్క వాక్యము అలాగే ఉండును. మంచిది. కనుక సాతాను నోహో గుంపు మీద తన దాడిని ఆరంభము చేసినది. ఏదైనా తోటలో ఎలాగూ చేసేనో అలాగున విశ్వాసాన్ని బట్టి ఒక్కొక్కరు ఎన్నుకోవలసి ఉంటున్నది. మహిమ నీవు కొనుక్కున్న ఒక దాన్ని బట్టి కాదు, అయితే విశ్వాసాన్ని బట్టి. నీవు పొందగల ఒకే ఒక మార్గం సంఘ శాఖకు అబద్ధాన్ని నమ్ముట, దేవుని వాక్యమును మొదట తృణీకరించడవుతున్నది. నీవు రక్షణ గురించి ఆలోచన చేస్తున్నావా? ఇది అదే దానిని అపనమ్మకం పడుటకు ఒకే ఒక మార్గం. తర్కము వలన కలిగిన దయ్యం యొక్క చత్తు అబద్ధం పైన, మోసపూరితమైన అబద్ధం పైన నీ విశ్వాసము పెట్టవలసి ఉన్నది. నీవు తిరిగి జన్మించుటకు కారణమైన దేవుని వాక్యమును నమ్ముటకు బదులు నీవు అలాగైతే నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. ఓ, నేను దాన్ని నమ్ముతున్నాను, అది నాకెంతో మంచిగా అనిపిస్తున్నది. చూస్తున్నారా, ఎవరేమి చెప్పినప్పటికీ ఆయన వాక్యము నమ్ము, అలాగని దేవుడు చెప్పాడు, అలాగని దేవుడు చెప్పాడు, ఇది ఫలానా ఫలానా అని చెప్తే అయితే అలాగని దేవుడు చెప్పాడు. మంచిది, మనము ప్రశ్నలమైన మనము, నాకు లెక్కలేదు. అయితే అలాగని దేవుడు చెప్పాడు, మేము బాప్తిస్టులము, నాకు లెక్కలేదు. అలాగని దేవుడు చెప్పాడు, చూశారా, మేము కేథలిక్ వారము, అలాగని దేవుడు చెప్పాడు, చూశారా. ఈ విధంగా నేరుగా నిలకడగై ఉండు. మా సంఘ కాపరికారికి చాలా డిగ్రీలు ఉన్నవి, అయితే దేవుడు అలాగని చెప్పాడు. మా పోపులకు ఇది ఉన్నది, మా బిషప్లకు ఇది ఉన్నది, అయితే దేవుడు అలాగని చెప్పాడు. అక్కడ నిలబడు, అది యొక్క దుర్గము చుట్టబడి దేవుని వాక్య వలన ప్రకారం వేయబడినది. నీ వాక్యములో బాప్తిసం పొందావు, అవునది నిజం. ఒక్క ఆత్మ వలన మనమందరము ఒక్క శరీరంలోకి బాప్తిసం పొందుతాము. ఆ శరీరము క్రీస్తు, అవునది నిజమా? అవునండి, ఒక్క ఆత్మ దేవుని శరీరంలోకి అందరూ బాప్తిసం పొందిరి. తరువాత మీరు దేవునిలోనికి బాప్తిసం పొందుతారు. మీరు దేవుని చేత భద్రము చేయబడతారు. ఆయన వాక్యము మీకు కోటయ్యున్నది, ఆయన బలమైన కోట, భూవానావం బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఆయన నా కోట, నా దట్టి, నా డాలు, నా చెప్పులు, నా టోపీ, నా కోటు, నా హృదయము, నాకు అన్నిట్లో అన్ని, అన్నిట్లో అన్ని దేవుడు. దేవుడు ఆయనలో చుట్టబడి లోకానికి సెలవు వేయబడి పునర్ధారమందు ఆయనతో తిరిగి లేచితని ఇక జీవించదు నేను కాదు, మనలో జీవించున్నది క్రీస్తే. ఆనందకరమైన ఆ వెయ్యిండ్ల పాలన రోజు వచ్చిన కొరకు మనము ఎదురు చూస్తున్నాము. శుభప్రతరకు ప్రభు వచ్చి ఎదురు చూస్తున్న ఆయన పెళ్లి కుమార్తెను ఎత్తుకుని పోవును. ఓ, లోకము బొలుగుచున్నది, మధురమైన ఆ దినపు విడుదల కొరకై మన రక్షకుడు తిరిగి భూమిపైకి వచ్చుటకై అప్పుడు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. విశ్వాసాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఎన్నిక చేయవలసి ఉన్నది. నీవది చేయవలసి ఉన్నది. ఈ దినాన నీవు దయ్యం యొక్క అబద్ధమును నమ్మవలసి ఉన్నది, లేదా దేవుని వాక్యమునైనా నమ్మవలసి ఉన్నది, ఏదో ఒకటి. ఇక్కడ మనము విడిచిపెట్టక ముందు ఒక నిమిషం మనము నోహును తీసుకుందాం. నేను ఊహిస్తున్నాను కొన్నిటిలో నోహు వెళ్లవలసి ఉండేను, అవునా? అతని వీధుల్లోకి వెళ్లిపోయి న్యాయతీర్పు రబ్బుతున్నది అని అతడు చెప్పాడని నేను అనుకుంటున్నాను. వారు అడిగారు, నీకెలా తెలుసు ఎటువంటి తీర్పు? దేవుడు ఈ పాప భూష్టమైన దేశమును మొత్తుతాడు. కయ్యూను కుమార్తెలను దేవుని కుమారులు వివాహము చేసుకున్నారు, అక్కడే వారు ఉన్నారు. నీవేమైపోతున్నావో చూడు, నీవు దేవుని యొద్ద నుండి తిరిగిపోయావు. నీకు నీ మత సంబంధమైన గొప్ప పద్ధతులున్నవి, నీకు ఇవన్నీ ఉన్నవి, అయితే దేవుడు భూమిని మొత్తుతాడు అన్నారు. ఓ, దీనుడైన ముసలివాడు, అతని అలాగే ఉండని. అయితే అతనికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది ఉన్నది. అతను ఏమి చెప్తున్నాడో అతను రుజువు చేయగలడు, అయితే అది వారు నమ్మరు. చూశారా, అతనికి ప్రభు వాక్యమున్నది. బహుశా రోజుకు రోజు వారు నవ్వుతూ ఎగతాళి చేస్తున్నారు. బహుశా చిన్న పిల్లలు ఆహా ఆహా అని అతను అందరు అని ఉంటారు. అయితే ఎలాగైతేనేమి, నోహు అలాగే బోధిస్తూ ఉన్నాడు. అతనికి ఇంటి వారు, మార్పు చెందిన వారందరూ ఎలాగైతేనే నమ్ముతూనే ఉన్నారు. నోహువును వెంబడించు వారందరూ నోహువును నమ్మారు, అవున నిజం. లోకం ఏం చెప్పిందో అది నమ్మటానికి, లేదా అభిషేకించబడిన ఈ బలమైన ప్రవక్త చెప్పింది నమ్మటానికి వారు వారి తీర్మానము చేయవలసి ఉండెను. కాబట్టి అతను చెప్పాడు, ఇప్పుడు గమనించు, హనోకు సంఘము ఈ ఒక్కనొక దినమున విడిచి వెళ్ళనై ఉండెను. అది అలా జరిగితే హనోకు వెళ్లిపోతే మనము లోపలికి వెళ్ళటం మంచిది. హనుకును మనము వదులుకోబోతున్నాము, అతడు కొనిపోబడబోతున్నాడు. కాబట్టి మనము లోపలికి వెళ్ళటం మంచిది. కాబట్టి రోజులు జరిగే కొద్దీ వారు జాగ్రత్తగా గమనించారు. ఆ తరువాత దేవుడు చెప్పాడు, వారి ధైర్యాన్ని బట్టి నేను సంతృప్తి చెందుతున్నాను, వారి అవమానాన్ని బట్టి నేను సంతృప్తి చెందుతున్నాను. నేనది తీసుకుని రాబోతున్నాను. ఇప్పుడు జంతువును తీసుకో, అక్కడికి వెళ్లిపోయి హల్లెలూయా అని 5 సార్లు కేకవేయి. ఇంకా పైకి ఎగురుతూ పక్షులు వచ్చుచున్నవి, అన్ని సింహాలు ప్రతిదీ 2-2 వచ్చును. ప్రభుకు స్తోత్రం, అని అరువు 4-5 సార్లు ఇక్కడికి అవి వచ్చును. చూశారా, ఇప్పుడు నోవహు సంశుద్ధంగా ఉన్నాడు. జంతువులన్నీ లోపలికి వెళ్లిపోయినవి. తర్వాత నోహు తానే లోపలికి వెళ్లిపోయాడు. కనుక అతను లోపలికి వెళ్లిపోయిన తర్వాత ఆఖరిగా అతను చెప్పిన విషయం ఇదనుకుంటాను. అతడు తలుపు వద్ద నిలబడి ఇలాగూ చెప్పాడు, ఇది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆఖరి పిలుపు సహోదరుడా, అక్కడే ఈ రోజు మనం నిలబడి ఉన్నాము. ఓడ తలుపు వద్ద క్రీస్తు ద్వారమై ఉన్నాడు. అక్షరార్థంగా నీ వద్ద తీసుకున్నట్లయితే, దాని మీద కొద్దిగా పనిచేరకున్నట్లయితే, ప్రకటన ఫిలడెల్ఫియా లౌదికే కాలపు మధ్యం తీసుకో. ఆయన చెప్పున్నాడు, నీ ఎదుట నేను తెరచిన ద్వారమును ఉచ్చున్నాను, నీ వద్ద తృణీకరించేదివి. చూశారా, నాశనానికి కొద్దిగా ముందున్న అట్టి ఘడియలో మనము జీవిస్తున్నాము, ఒక తెరవబడిన ద్వారము. అయితే వారు ఆలోకించరు. ఇప్పుడు వారు ఆయన్ను బయటకు నెట్టివేసి ఉన్నారు. అతడు తలుపు వద్ద నిలబడి ప్రకటన చేస్తున్నాడు, నేను మాట్లాడిన దేవుని వాక్యం నెరవేర్పు జరుగు ఘడియ వచ్చుచున్నది. అవునది నిజం. అతడి ఒడిలోనికి వెళ్లిపోయాడు. అతడి ఒడిలోనికి వెళ్లిపోయిన తర్వాత ఏమి జరిగిందో తెలుసా? దేవుడు తలుపును వేశాడు. ఓ, ఎవరును అది వేయలేదు. దేవుడు దాన్ని మూసివేశాడు. అదంతే, రక్షించబడు ఆఖరి తరుణము అయిపోయినది. కాబట్టి నేను ఇలాగ ఊహిస్తున్నాను, చిన్నపిల్ల దాని చుట్టూ, అక్కడ ఉన్న 500 గజాలకు చుట్టూ చిన్నపిల్లలు చేయి చేయి పట్టుకున్నారు. పెద్దవారిన జనం చుట్టూరు వచ్చేది, అరే ఆ ముసలివాడిని అందులో మరణం వచ్చేస్తుంది, ఆ ముసలివాడు అందులో మరణము వచ్చేస్తున్నది అని అంటున్నారు. చూశారా, కనుక అతన్ని ఎగతాళి చేస్తున్నారు, ఆ విధముగా అపహాస్యం చేస్తున్నారు. ఎప్పుడు విను, బహుశా ఇది నీకు సహాయం చేయదు. జాగ్రత్తగా విను, నీవు దేవుని వాక్యము తీసుకున్నప్పుడు మరియు దేవుని వాక్యమును వెంబడించున్నప్పుడు అనేక సార్లు నీవు చేయగలిగినంత చేసిన తర్వాత నీ విశ్వాసము పరీక్షించబడుతున్నది. గృహానికి సంబంధించిన వారు తప్ప వేరే వారు ఇక్కడ లేదు. దానిపైనే నేను ఇప్పుడు నిలబడి ఉన్నాను. అవునది నిజం. ఏమి చేయవలో నాకు తెలియదు. ఓ జీవం ముగియబడినది. మీరు గమనిస్తున్నారా, తర్వాత పిలుపు ఎక్కడో నాకు తెలియదు. నేను కేవలం నిలబడి భయంతో చూస్తూ తర్వాత ఏంటి అని ఆశ్చర్యపోతున్నాను. నోవహు లోపలికి వెళ్లిపోయాడు. దేవుని చిత్తాన్ని అతను వెంబడించాడు. అతని వెనుక దేవుడు తలుపును మూసివేశాడు. అయితే 7 దినాల వరకు వర్షం కురవలేదు. అక్కడ ఉండి నోవహు ఏమని తలంచాడా అని ఆశ్చర్యం. నోహు ఓడలో కూర్చుని ఉన్నాడు. తలుపు వేయబడింది. అతడు తలస్తున్నాడు. బిడ్డలారా, ఏ సమయంలోనైనా మీరు బిందురు. మనం తలుపును లాగుతాము. ఇక్కడ మూత పైన ఉన్నది. వారు పై అంతస్తులో పైన ఉన్నారు. మీకు తెలుసా, జంతువులు క్రింద ఉన్నవి, పక్షులు తర్వాత ఉన్నవి, వారు పైన ఉన్నారు. ఓ ఉదయవేళ అక్కడ ఒకటి ఉననే ఉన్నది, చీకటి పడుతున్నది, వర్షం వస్తుంది. అయితే తర్వాత ఉదయం సూర్యుడు పైకి వచ్చాడు. బహుశా కొంతమంది ఒక రకంగా నోహును సగం నమ్మిన వారు అక్కడికి చేరుకుని వాడు చుట్టూ నిలబడి ఉండవచ్చు. వారు అన్నారు, ఇదేంటో తెలుసా మీకు, ఆ ముసలివాడు బహుశా నిజమే కావచ్చు, మనమిక్కడ నిలబడి ఉంటాం మంచిది. ఆ తర్వాత వారు ఒక తప్పును చూశారు. దేవుని ప్రవక్తలు తప్పు చేయరు. దేవుని వాక్యము విఫలము కాదు. యోనా, నిన్న వేకు వెళ్ళిన కూర్చి నేను బోధించడం మీరు విని ఉంటారు. అతని వెనుకకు వెళ్లిపోయిన వాడు లేక పడిపోయిన వాడు అని వారన్నారు. అతను నిజంగా అలాగూ కాదు. అతను సాక్షాత్తు దేవుని చిత్తపైన ఆధారపడ్డాడు. ఖచ్చితం అతడు ప్రభు వాక్యం కలిగి ఉన్నాడు. అతడు అందులోనే నడిచాడు. ఇక్కడ నోహు చెప్పాడు, ఇప్పుడు బిడ్డలారా, ఇక్కడ చేరిన అందరూ ఆకాశమందు మొట్టమొదటి మేఘం వచ్చటం మీరు చూస్తారు. మంచిది, సూర్యుడు ఉదయించాడు. సరే, బహుశా 9 గంటలకు. 9 గంటలకు మనం కనిపెడదాం. 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు, 3, 4, 5, 6. ఆయన నిన్ననే తలుపు వేశాడు. వారిలో కొందరన్నారు, సరే అదేంటో తెలుసా, నేను అక్కడ సహోదరి సుసీని ఆమె యొక్క పెద్ద ఆలయంలో ఎక్కిపిస్తాను. ఆ వృద్ధుడైన మనిషి పిచ్చేవాడు. చూశారా, అతడు వెళ్లిపోయి తలుపు వేసుకున్నాడు. వర్షం పడబోతుందని చెప్పాడు. మరి అతడు అక్కడే కూర్చుని ఉన్నాడు. తరువాత దానికి ఏమీ లేదు. చూశారా, సూర్యుడు ఉదయించాడు. అన్ని సమయాలు ఉన్నట్టుగానే అది ఉన్నది. వర్షము అనేది అటువంటిది లేనే లేదు. కనుక వారు నుల్లివచ్చిన వారు, సగ విశ్వాసులు, సగ హృదయం కలిగిన వారు. వారు దేవుని వాక్యం ఇష్టపూర్తిగా తీసుకోరు. మరణమో జీవమో అని లోకం అంతం వరకు అది వచ్చును. నా భావమేదో మీకు చూశారా, మీరు దుర్గముగా వేయబడి ఉన్న స్థితిలో నిలబడండి, జీవించు లేక చనిపో, మొనుగు, మరుచుకో. ఆ విధంగా ఉన్నట్లుగానే అక్కడ నిలబడి ఉండు. విశ్వాసులకు నమ్మకస్తులకు తల్లిన అబ్రహాము కత్తిలాగి తన బిడ్డ తలపైన వెంట్రుకలు పక్కకు లాగి అతని తలను నరుకుడు కొరకై అలాగ చేశాడు. అతడు చెప్పాడు, అతనిని మృతుల్లో ఉండి దేవుడు లేపగలడని నేను నమ్ముతున్నాను. అంకెల్ రూపములో నేనతనలో ఆ భావన కలిగి ఉన్నాను. అంతవరకు దేవుని వాక్యమును వెంబడించడానికి అతడు ఇష్టం కలిగి ఉన్నాడు. మీకు అర్థమైందా? అది ఏమైనప్పటికీ అక్కడ నిలబడు. ప్రతిది అలాగే అనిపించినప్పటికీ నీవు ఒక అంగుళం ముందుకు వెళ్లలేవు. ఆ అంగుళం వెళ్ళు. నీవు గోడెం తాగినట్లయితే దేవుడు దాన్ని రంధ్రం చేయు వరకు అక్కడే ఉండు. మొదటి రోజు గతించిపోయినది, రెండవ రోజు గతించిపోయినది, మూడవ రోజు గడిచిపోయినది, నాలుగు ఐదు ఆరు నోబహు ఎంతో చేయవలసి ఉండదు. మీకు తెలుసా, అతని సమాజం వారు ఇలా చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను, నాన్న గారు కిటికీలో గుండా మనము ఎక్కిపోవాలనుకుంటున్నావా? అదంతా పొరపాటే. ఆలోచించు. అతను చెప్పాడు, లేదు లేదు లేదు. ఎవరైతే హనుకుడు కొనిపోయాడో, ఎవరైతే ఆ తలుపును మూసివేశాడో, ఆ విషయాలన్నీ మన ముందు చేసినది ఎవరు? ఇంతవరకు ఆయన మనలను నడిపించినట్లయితే, మనలను లోపల ఉంచినట్లయితే ఆయనతోనే నిలబడదాము. అది అదే సంఘమా? ఆయన మనలను లోకములో నుండి బయటకు తీసి ఇంతవరకు నడిపించితే, ఆయనలో మనలను ఉంచి పరిశుద్ధాత్మ మన చుట్టూ ఉంచితే, మన ద్వారా ఉంచితే ఆయనతోనే మనము సాగుదాం. అది నిజం. సమయం వచ్చును, సమయం వచ్చును. అభ్యాసకులు ఏం చెప్తారో అది చెప్పని. అటు తర్వాత ఏడవ రోజున ఆ ఉదయం ప్రజల వీధుల్లో ఉన్నారు. అటువంటిది వారెన్నడూ చూడలేదు. మేఘాల పైకి వచ్చి చూడవి, గొప్ప ఉరుములు గర్జిస్తున్నవి, ఆకాశం అడ్డంగా మెరుపులు మెరుస్తున్నవి. 7 గంటలకు ప్రప్రదంగా భూమిపైన పెద్ద వాన గుండ్లు పడటము ఆరంభించినవి. పక్షుల కోలాహలం చేయటం నేను ఊహిస్తున్నాను. ప్రకృతి అంతా భీభత్సమైపోయినది. ప్రజలు ఆశ్చర్యపోతూ ఇలా చెప్తున్నారు, మీ శాస్త్రీయ ఆయుధమును పట్టుకుని రండి, మీ రాడార్తో ప్రయత్నం చేయండి, మాకు చెప్పండి ఇదంతా ఏమై ఉంటున్నది. అయితే అదేమీ పనిచేయలేదు. మా జీవితకాలమంతా ఇలాంటిది మేమెన్నడూ చూడలేదు అని అంటున్నారు. సరే, సుమారు మధ్యాహ్నానికి కాలువలన్నీ పొంగి పొరటం ఆరంభమైనవి. మరుసటి ఉదయానికి నదులు కుంటలు తెగిపోయినవి. సుమారు మొదటి 3-4 రోజుల్లో నీళ్లు వీధుల్లో పొల్లిపోతున్నవి. వరదలు ప్రజలు వడ చుట్టూ రచ్చేది. తలుపు కొడుతున్నారు, తలుపుతే. నోహు నేరుగా అల్లలపైనే కూర్చుని ఉన్నాడు. అది సుమారు 20 లేక మరేదో అని బైబిల్ తెలియజేస్తుంది అనుకుంటున్నాను. ఓడ నేలపై నుండి పైకి లేచినది. దానికి ఇష్టం వచ్చినట్లు ఊగిపోతున్నది. ఎత్తైన పర్వత శిఖరానికి వారు ఎక్కారు. ఎత్తైన కొమ్మపై వెళ్లాడుతున్నారు. వారు అరుపులు అరుస్తున్నారు. గాలి పీల్చడానికి నాస్తికారంధ్రములు గల ప్రతిది నష్టమైపోయినది. ఒక్క ఓడలో ఉన్నవారు తప్ప జీవం గల ప్రతిది చచ్చిపోయినది. వారు కడికడము కొరకు కేకలు పెట్టారు. వారు కేకలు వేశారు. ఇక ఏమి చేయలేక దేవుని న్యాయము తెచ్చుకునే వరకు అనేక సార్లు వారు ఆయన త్రోసిపుచ్చారు. మరియు ఆయన న్యాయమే తీర్పది అయి ఉండెను. హవతో ఆయన చెప్పినట్లుగానే నీవు దాని తిను దినమున ఆ దినమునే నీవు చనిపోతావు. ఇప్పుడు మీరు గమనించాలని కోరుతున్నాను. మనము చూశాము 2 సార్లు దేవుని వాక్యము తర్క వాదములతో పోరాడుట. ఇప్పుడు అది మరలా తిరిగి వచ్చి వాక్యములకు వ్యతిరేకంగా పోట్లాడుట. నీవు ఎన్నుకోగలవు. ఇప్పుడు యెహోషువా అదే చేశాడు. అతడు చెప్పాడు, జలప్రళయము రాకమునుపు మీ పితరులు సేవించిన దేవతలను సేవించకూడదురా? చూస్తున్నారా? లేదా మీరు స్వాధీనం చేసుకున్న అమ్మోరియల దేవతలను సేవించకూడదురా? జలప్రళయానికి ముందున్న పితరులు జలప్రళయము ద్వారా దాటి వచ్చినా లేక పైనుంచి వచ్చినా వారు వచ్చారు. జలప్రళయం దేవుని వాక్యం నమ్మిన వారు. అమ్మోరియలు దాన్ని త్రోసిపుచ్చారు. వారు భూమిని దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు, వారి భూమిని. ఇప్పుడు దేవుని సేవించడం మీకు కీడని తోచినలా మీరు సేవించు వారిని ఈ దినమున కోరుకునడి. నేనైతే నేను నా ఇంటి వారు ప్రభువుతో నిలబడతాం. ఆమేన్. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. పోరాటము
that the fort was broken in Eden.
ఆ ఏదిన తోటలో కోట విరగొట్టబడిన దినమున మనుష్యుడు బయటికి వెళ్లిపోయాడు. ఆమేన్. వారు బయటికి వెళ్లిపోయారు. దేవుని యొక్క నిబంధన వారు గైకొన్న దినమున జలప్రళయము నాశమప్పుడు వారు లోపలికి వచ్చారు. వారు ఏదిన తోటల నుండి బయటికి వెళ్లిపోయారు. వీరు ఓడ లోపలికి వచ్చారు. ఈ మూడవది వారు పైకి వెళ్లెదరు. బయటికి వెళ్ళుట, లోపలికి వచ్చుట, పైకి వెళ్లిపోవుట. ఆమేన్. రెండు సార్లు వారు ఏం చేస్తున్నారో మనం చూశాము. ప్రభుత్వం కలిసి నిలబడబోతున్నాము. నీవు కూడా నిలబడటానికి ఇష్టపడవా? దేవుని వాక్యం కైకుంటానికి నేను ఆశపడుతున్నాను. యేసు చెప్పాడు, నోహు దినాల్లో ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడా అందు అలాగుండెను. మంచికి కీడుకు వ్యతిరేకము, వెలుగు చీకటికి వ్యతిరేకము, జీవమునకు మరణమునకు వ్యతిరేకము, వాక్యమునకు విజ్ఞాన శాస్త్రమునకు వ్యతిరేకము. అవును, అది నిజం. వారు అనుకున్నట్లుగా విజ్ఞాన శాస్త్రం యొక్క పరిశోధన వాక్యమునకు కాదని రుజువు చేయను. వాక్యమును కాదని రుజువు చేయను. అయితే అది వాక్యమును కాదని రుజువు చేయలేదు. దేవుని వాక్యమును ప్రజలు నమ్మకుండా చేతు కొరకై సాతాను తన కార్యాలతో తన పద్ధతిని తిరిగి ప్రారంభించినది. కయ్యును బిలాము వలె సాతాను యొక్క తప్పుడు ఆరాధన వారు చాలా భక్తి గలవారు. కయ్యోను మతభక్తి గలవాడు. అతను ఒక బలిపీఠమును కట్టాడు, బలిపీఠమును తెచ్చాడు. నిజంగా హెబెలు కంటే కయ్యోను ఎంతో భక్తి గలవాడు. నిజం, అతడు అటువంటి వాడు. హెబెలు కంటే ఎక్కువ ప్రభుకై చేసిన వాడు అతడు. అయితే హెబెలు ప్రభు వాక్య ప్రకారము చేశాడు. అంతే, అతను ఎక్కువ చేశాడు. అతని గొప్ప సంఘశేఖను కట్టాడు. అతని గొప్ప దాన్ని నిర్మించాడు. గొప్ప క్రైస్తవ వారసత్వాన్ని అతడు కట్టాడు. అయితే మీరు గమనిస్తున్నారా, అతడు తప్పుడు దారిని వచ్చాడు. అది అంగీకరించబడదు. తప్పుడు, తప్పుడు. అది వాక్యములకు వ్యతిరేకమైనది. మోషే ఎలాగ భక్తి పరుడు, అలాగే బిలాము కూడా. అతడు అదే అర్పణతో, అదే గొర్రెపిల్లతో, అదే పవిత్రమైన జంతువులతో, అదే విధమైన వాటితో వచ్చాడు. మోషే చేసినట్లుగానే అదే దేవునికి ప్రార్థించాడు, అదే దేవునికి అర్పణ అర్పించాడు. తప్పుడు దారిని వచ్చినప్పటికీ చూస్తున్నారా, అది వాక్యానికి విరుద్ధమైనది. ఏదైనా తోటలో ఎలాగో అలాగు. నవనాగరిక సిద్ధాంతముతో వాక్యము సమ్మిళితము కాదు. అవును, నీవు నవనాగరిక సిద్ధాంతాన్ని కలిగి ఉండలేవు. ఇప్పుడు ముగింపులో జాగ్రత్తగా విను, వాక్యము నవనాగరికత సిద్ధాంతములతో కలవదు. అది సిద్ధాంతమును మరియు వాక్యమును కలిగి ఉండలేదు. నీవు వాక్యాన్ని కలిగి ఉండవలసి ఉన్నది, లేదా సిద్ధాంతాన్ని కలిగి ఉండవలసినది. ఇప్పుడు దేనిని నీవు నమ్మబోతున్నావు? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమైన బైబిల్ బోధిస్తున్నప్పుడు సంఘము చెప్తున్నది, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అని సంఘము తెలియజేస్తున్నది. నీవు తిరిగి జన్మించవలసినది అని యేసు చెప్తే సంఘము చెప్తుంది, లాగు, వచ్చి చేరు అని. దేని నీవు నమ్మబోతున్నావు? నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును అని యేసు చెప్పాడు. మరి సంఘం చెప్తున్నది నీవు మంచి సంఘ సభ్యుడువు అని. ఎవరు నీవు నమ్మబోతున్నావు? నేను చేసిన క్రియలు మీరును చెతురు అని యేసు చెప్పినట్లయితే మరి సంఘం చెప్తున్నది అద్భుతకర దినములు గతించినవి అని. నీవు ఎవరు నమ్మబోతున్నావు? నా అర్థమేంటో మీరు గ్రహించరా? ఆ విచ్చేసకరమైన విషయాలు తెచ్చి ఆ విధముగా దేవుని వాక్యములకు వ్యతిరేకముగా అది పనిచేయటకు సిద్ధాంతం ఒక పద్ధతిగా కట్టబడదు. ఆ వివిధ విషయాల గురించి నేను ఇక్కడ ఒక గంట నిలబడగలను. ఇప్పుడు క్రైస్తవులారా, వాక్యము వెనుక నిలబడు. అవునండి, జీవిత తప్పుడు మార్గము, దాన్ని కలుపు చేయుట. ఈ రోజు వారు వస్త్రాలు ఎలా ధరించినప్పటికీ ఈ స్త్రీలను వారు తీసుకుంటారు. ఈ పురుషులు వారు పొగ త్రాగినా, మద్యమును సేవించినా, లేక ఏమి చేసినా వారిని సంఘ పరిచారకులుగాను, వారి సంఘాల్లో చివరికి కాపరులుగాను తీసుకుంటారు. ఈ వస్త్రధారణ స్త్రీలు వారు ఏ విధముగా వస్త్రాలు ధరించినా వారిని లోపలికి తెచ్చి సహోదరులుగా చేస్తారు. పరలోకాన్ని పంపించడానికి ఆ విధముగా ప్రయత్నము చేయకు. అది నవనాగరిక సిద్ధాంతముతో కలవదు. కనుక ఈ దినాన మనకు చెప్పుకునే రెండు తరగతుల వారు ఉన్నారు. ఇప్పుడు ముగింపులో బహు జాగ్రత్తగా ఆలోకించండి. క్రీస్తు యేసు యొక్క పెళ్లి కుమార్తె అని చెప్పుకుంటున్న రెండు తరగతుల వారు మనకున్నారు. అవును, రెండు తరగతుల వారు ఉంటారని బైబిల్ మాట్లాడుతున్నది. అవును, బుద్ధిగల కన్యక మరియు బుద్ధులైనది. అవును, రెండు తరగతులు ఉన్నవి. సంఘం చెప్తుంది మేమే సంఘమై ఉన్నాము అని. వారు బయటికి వెళ్లిపోయి ఈ గొప్ప గొప్ప సువార్త కుటుంబాలు జరిగిస్తారు. ప్రజలను సంఘంలోనికి తీసుకుని వస్తారు. స్త్రీలు వారు చేయనివే చేస్తారు, పురుషులు వారు చేయనివే వారు చేస్తూ ఉంటారు. వారి సిద్ధాంతాన్ని వారు ఎన్నడూ మార్చుకున్నారు. అదంతా వ్రాసుకుంటారు, సాధకము చేసుకుంటారు. కూర్చొని అపోస్తులుల ఆ మత సంక్షేపాలు, ఒక విధమైన ప్రార్థనలు, ఈ మత ప్రశ్నోత్తరక్రమ ఉపదేశాలు అవన్నీ చదువుతారు. అన్ని మెథడిస్ట్ వారు, బాప్టిస్ట్ వారు మరియు ప్రెస్బిటేరియన్లు, కేథలిక్ అంతా చదువుతారు. వారు ఆ మత ప్రశ్నోత్తర ఉపదేశాల వారు అంగీకరిస్తారు. ఎందుకనగా వెనుక ఒక గొప్ప వ్యక్తి అది మాదిరి చెప్పాడు. అతని గొప్పవాడు కావచ్చును, అతను సరే కావచ్చును, అయితే అది చెప్పడానికి అతనికి అధికారం లేదు. ఎందుకనగా బైబిల్ గ్రంథమే దేవుని యొక్క అధికారపు హక్కు. అది వ్రాయబడిన దేవుని యొక్క వాక్యము. ఎవరైనా దానికి ఒకటి కలిపినా లేక దాని నుండి ఏదైనా తీసివేసినా అతడు అతని భాగము జీవ గ్రంథములో నుండి తీసివేయబడును. అది అలాగే జరగగలదు. అయితే మనకు దాని గురించి చెప్పండి, రెండు ఉన్నవి. ఒకరు అంటారు సరే మేమే సంఘము అని, మరొకరు చెప్తారు మేమే సంఘము అని. మంచిది, బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు, ఇరువురు ఆహ్వానించబడిన వారు. అయితే మీరు గమనించారా వారు ఇరువురకు పాత్రలు ఉన్నవి. అవునది నిజం, వారు ఇరువురు కన్యకలే, విశ్వాసులు. వారిరువురకు పాత్రలు ఉన్నవి. అయితే సాతాను మన విద్యుడు కంటే అధికమైన వాడు. మనకు తెలుసు ఏ నరుడికైనా విద్యుడు అగుడు కంటే అధికమైన వాడు సాతానుడని మనకు తెలుసును. నీ జ్ఞానముతో నీవెన్నడూ ప్రయత్నము చేయవద్దు. అతనికి మించిన తెలివైన వానిగా ప్రయత్నము చేయవద్దు. నీవది చేయలేవు. యేసు ఇది ఎరిగి ఉన్నాడు కాబట్టి సంఘానికి దాన్ని పంపించాడు. ఒక కోట దుర్గమైన స్థలముగా ఉండుటకు, తద్వారా వారిని మించిన తెలివైనదిగా ఉండకున్నట్లుగా వారి కొరకు ఆయన పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. సంఘము తెలివైనదిగా చెప్పుకోదు. వారు కేవలము నమ్ముదురనే చెప్పుదురు. వారి బోధకులు బయటకు వెళ్లిపోయి వారి యొక్క పిహెచ్ చూపించలేరు, రెండు ఎల్లు చూపించలేరు, QUSTD చూపించలేరు, ఇంకా ఈ మిగతావన్నీ. వారు పరిచారకుల సభలో అభిషేకం పొందినప్పుడు వారికి గొప్ప గొప్ప పట్టాభిషేక ప్రతిష్టలు లేనే లేవు. నేను తరచుగా ఒక చిన్న పాట పాడుతూ ఉంటాను, మీకు తెలుసా? ఈ ప్రజలు నేర్చుకున్న వారు పండితులు కాకపోవచ్చు, లేక లోక ఘనతలు గల గొప్పలు చెప్పుకునే వారు కాకపోవచ్చును. వారందరూ పెంతెకొస్తున్న పొందుకున్నారు, యేసు నామమున బాప్తిసం పొందినారు. వారు సుదీర్ఘమైనది, సువిశాలమైనది రెండు చెప్పుచున్నారు. ఆయన శక్తి ఇంకా ఒకటిగానే ఉన్నది. నేను వారిలో ఒక్కరినని చెప్పుటకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. అవునండి, అవును. వారికి పెద్ద పెద్దవి లేవు. ఏదైనా వారికి తెలుసునని వారు చెప్పలేరు. ఒక దాని నమ్మామని మాత్రం వారు చెప్పగలరు. యేసు పరిశుద్ధాత్మను పంపియున్నాడు, అది ఆయనే. ఆయన చెప్పాడు కొంచెం కాలమైన తర్వాత లోకము నన్ను ఇక చూడదు, ఆయన్ను మీరు నన్ను చూతురు. నేను మీలో ఉంటాను, మీతోనూ మీలోనూ యుగ పరింతరము ఉండును. ఎప్పుడు? ఎప్పుడు? ఇప్పుడు గమనించండి, యేసుకు అది తెలుసును. కనుక వాక్యమును స్థిరపరచుటకు ఆయన పరిశుద్ధాత్మను పంపాడు. మీకు అర్థమైందా? చూశారా? నిర్ధారణ చేయుటకు ఎవరైతే వాక్యం వెనుక తను ఆశ్రయాన్ని ఆశ్రయిస్తారో వారి కొరకు, అది ఆయన వాక్యములో ఉన్నాడు. చూశారా? వారిని బయటనే ఉన్నది. పద్ధతిని వారు అపహాస్యం చేస్తారు. వారు పిచ్చివారు అని వారు చెప్తారు. అయితే యేసు పరిశుద్ధాత్మను పంపాడు, అది ఆయనే. అబ్రాహామిక వర్గం వలె వాక్యం వెనుక వరుసలో ఉన్నారు. వాక్యము వెనుక ఎవరు ఉన్నారు? వారిని చేరుకుంట కొరకై, వారి ఎదుట వాక్యం నిర్ధారణ చేయడం కొరకై, ఆయన ఇంకా వాక్యమై ఉన్నాడని తెలియచేయడం కొరకై. చూశారా? మీరు సరైన స్థానంలో స్వీకరించారు. మంచిది. వాక్యముల నుండి వెలుగు వచ్చుచున్నదని నిర్ధారణ అగ్ని అయి ఉంటున్నది. తెలివైన కన్యక, బుద్ధిగల కన్యక, ఆమె దివిటీలలో నూనెను కలిగి ఉన్నది, మరియు ఆమె తన దీపమును ముట్టించి వెలిగించినది. ఇప్పుడు ఏంటది? దేవుడే వాక్యము, నూనె ఆత్మ, అగ్ని ఆ నూనె పైన సువార్త వెలుగు. అలాగని దేవుడు చెప్పాడు. చూశారా? అది పాత్ర. మంచిది. నూనె పాత్రలో ఉన్నది, అగ్ని దానిని మండింప చేస్తున్నది. వాక్యం ఏమి చూపుతున్నదో దాని యొక్క వెలుగును అది ప్రతిబింబం చేయిస్తున్నది. చూశారా? అదే వెలుగు కాంతి. ఆ బుద్ధి గల కన్య అది చేయగలదు. అయితే ఆ మరి యొక్క బుద్ధి లేని కన్య బయట ఉన్నది, నూనె లేదు దానికి. దీనిని వారు ప్రకాశించలేదు. సంఘము తప్ప మరొకటి కాదు, వారి సంఘర్షక కనుక మరొకటి కాదు. చూస్తున్నారా? ఇప్పుడు నీవు చెప్తావు వాక్యము అని, వాక్యము ఆత్మ అని నీవు చెప్తావు. అవునండి, దేవుడు చెప్పాడు నా వాక్యము ఆత్మై ఉన్నదని. అవునది నిజం. నిజమైన పెళ్లి కుమార్తె వాక్యముతో సమమవుతున్నది. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, ఆమె క్రీస్తులో భాగమైతే ఆమె క్రీస్తు యొక్క వాక్యమై ఉండవలసి ఉన్నది. క్రీస్తు యొక్క వాక్యమై ఉండగలందుకు నీవు క్రీస్తులో బాప్తిసం పొందవలసి ఉన్నది. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు నీవు క్రీస్తును నమ్ముతావు, మరియు క్రీస్తే వాక్యమై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
Do you love him?
Amen.
Will you serve him?
నీవది నమ్ముతున్నావా? ఆమేన్. నీవైన నమ్ముతున్నావా? ఆమేన్. నీవైన సేవిస్తావా? ఆమేన్, ఆమేన్, ఆమేన్.
He's the light of the world. He's the joy of our heart.
ఆయన లోకమునకు వెలుగు. ఆమేన్. ఆయన మన హృదయం యొక్క సంతోషము. ఆమేన్. ఆయన మన జీవితం యొక్క శక్తి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పెళ్లికు మాత్రం తప్పక సరిపోవలసి ఉన్నది. వాక్యముతో కలిసి సరిపోవలసి ఉన్నది. నా గొర్రెలు నా స్వరం విను, మరియు ముద్రింపబడిన వాక్యం పైన ఉన్న ఆయన స్వరము ఇది మంచిది. వాక్యం వలన సరిపోవలసి ఉన్నది. ఆమెకు ఆమె సంశుద్ధపడి ఉన్నది. అలవాటు పడ్డ భక్తితో కాదు. ఎస్తేరు వలె ఎస్తేరు రాజసముఖమునకు రాజసముఖం నిలబట్టుకు ఎన్నుకునబడినప్పుడు అన్నిటిలో ఆమె అలంకరించబడలేదు. అయితే ఆమె తను తానుగా మాధుర్యమైన దీన మనసుతో తను అలంకరించుకున్నది. అదే పెళ్లి కుమార్తె తను తానుగా అలంకరించబడవలసి ఉన్నది. దాని వెంబడించు సమస్తమైన ఆత్మ ఫలాలతో పెళ్లి కుమార్తె అలంకరించబడవలసి ఉన్నది. ఆమె ఏమి కలిగి ఉంటున్నది? వాక్యమిక సహవాసముతో కలిసి కూడికయ్యై ఉన్నది. ఆమేన్. వాక్యమిక సహవాసము అవునది. నిజం. సహవాసము కలిగి ఉండుట క్రీస్తు యేసుతో పరలోక స్థలంలో కలిసి కూర్చుండుట ఈ రాత్రి. ఒక్క భావం, ఒక్క స్థలం, ఒక్క ఆత్మ, ఒక్క మనస్సు, ఒక్క నిరీక్షణ, ఒక్క దేవుడు, ఒక్క ఉద్దేశంతో. ఆమేన్. గమనిస్తున్నారా? అక్కడే నీవు నావు. ప్రతిసారి కూడా బైబిల్ ఏమి చెప్పినప్పటికీ ఆమేన్ అని చెప్తాము. ప్రతి వాక్యముతో ఆమేన్ అని ఉచ్చారణ చేద్దాము. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు. ఆమేన్. మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నన్న బాప్తిసం పొందుడి. ఆమేన్. ఉషరా ప్రతిది కేవలం ఆమేన్, ఆమేన్, ఆమేన్ నేరుగా. అలాగే చూశారా సహవాసములు, ఆత్మ ఫలములు. ఆమె ఏమి కలిగి ఉన్నది? ఆత్మ ఫలములగా ఏమి? ఆనందం. ఆమె హృదయానందం. ఆయన త్వరగా రానయ్యున్నాడే ఎరుగుట. ఆమేన్. మరియు ఆమేన్, ఆమేన్, అవును. మనసులకు శాంతి. ఎందుకు మనసులకు శాంతి? దేని ఎరుగుటకు? ఏమి వచ్చుచున్నది, ఏమి పోవచ్చున్నది? అనవసరం. ఓడ పగిలిపోని, తుఫాన్లు రాని, మెరుపులు మెరవని, ఉరుములు ఉరవని, ఏది జరిగినను ఏ కొంచెమైన వ్యత్యాసం ఏమీ లేదు. అను బాంబులు పడగలవు, నీవు రాళ్ళ నివాసములు కట్టగలవు. బాంబు నివాసములు, నీవు కోరినదేదో అది చేయగలవు. అయితే ఆమె ఇంకా ఇంకా ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని అనుచున్నది. ఎందుకని ఆమె కోట ప్రహరీ వేయబడినది. ఏంటది? దేనితో కోట ప్రహరీ చేయబడి ఉన్నది? వాక్యముతో. వాక్యముతో దేనితో? శరీరధారి అయి మన మధ్య నివసించుచున్నది. ఆయనే మన మధ్య కదలుట, మన సహవాస కూటములు. అవునా? అక్కడే ఆయన ఉన్నాడు. కాబట్టి ఎటువంటి వ్యత్యాసం అది కలిగిస్తున్నది? ఆమేన్. పోరాటము కొనసాగని విశ్రాంతి నేను నా ఆత్మకు లంగరవేసిన్నాను. భీపత సముద్రాలలో ఇక పయనించదు. భీపత తుఫానులతో ఆపద ఉపవేసిన యేసులో నిరంతరము క్షేమంలో ఉంటాను. నేను యేసులో ఉన్నావని చెప్తాము. ఆ తర్వాత ఆయన వాక్యము తృణీకరిస్తావా? ఏదో లొట్టు ఉన్నది. ఆయన ఎల్లవేళలో కూడా తన సొంత వాక్యమునకు ఆమెన్ అని చెప్తాడు. నీవది ఎరుగుము. నిజం, మంచిది. సహవాసమునకు సమావేశం ఉంట సంతోషం. ఆత్మఫలాలలో అది ఒకటి. మనసులకు సమాధానం మరియు వాక్యమందల విశ్వాసము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, మంచితనము, విశ్వాసము, ఏరికము, విశ్వాసము. పోరాటములో నీవు నీ పోరాటుకుని విశ్వాసము ఏ విధముగా వినియోగించుతున్నావు? నీ యొక్క విశ్వాసాన్ని ఒక సిద్ధాంతం పైన వినియోగించబోతున్నావా? ఒక విధమైన తర్కము లేక మరుగు దాంతో వినియోగించుతున్నావా? అనేక మంది ప్రజలు ఈ సంఘానికి వచ్చుట యోగ్యమైన విషయం కాదా? ఇది పెద్ద సంఘము కాదా? కాదండి, అది కాదు. అక్కడ ఉన్న బైబిల్ గ్రంథంలోని ప్రతి మాటను ఆ సంఘం బోధించకపోతే, దాని యొక్క ప్రతి వాక్యానికి ఆమెన్ అని చెప్పకపోతే, వారి మధ్య జరుగుతున్న వాటిని చూచి ప్రతి ఒక్క గుర్తును అద్భుతాన్ని నమ్మకపోతే, దాని నుండి నేను వెళ్లిపోతాను. అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా పర్వాలేదు. చూశారా? విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానం మరియు వాక్యమునందల విశ్వాసము. కనుక సాతాను తన తుపాకులను సంసిద్ధపరచుకుని మనము లంగరు వేయబడి ఉన్నాము. ఆమేన్. మేము గొప్పవారమని చెప్పుకోము. మేము గొప్పవారం కాదు. లోకముక దృష్టిలో మేము దీన జనులము. సాధారణ వ్యవసాయదారులము, లోక భోగ భాగ్యాలు మేము లెక్క చేయము. ఈ రాత్రి నా స్నేహితుడా, ఈ సువార్త బోధించడం నేను ప్రారంభించాను, ఆలస్యమైపోయినది, కాబట్టి నేను నిలువ చేయబోతున్నాను. ఈ రాత్రి కొరకు చుచుచు 30 సుమారు లేక 31 సంవత్సరాల నుండి మేము బోధించడం ప్రారంభించాము. సుమారు 1930-31 అక్కడ ఒకప్పుడు నేను సువార్త బోధించడం ప్రారంభించాను. ఇదే వర్తమానం బోధించాను, దాని నుండి ఎన్నడూ మరలేదు, ఎందుకంటే అది సత్యము కాబట్టి. దానితో నిలబడండి. ఈ రాత్రి నేను మధ్య వయస్కుడై ఉన్నాను, 53 సంవత్సరాల వయస్కుడను. తాతను నేను అప్పటి వెనుక కంటే నేను ఎక్కువగా ఆయన ప్రేమిస్తాను, ఎందుకంటే అనేకమైన ఇరుకు ఇబ్బందుల్లో పోరాటాల్లో నేను ఆయన ఎక్కువగా చూశాను. ఎంతగానో శోధించబడిన ఒక స్థలంలోనికి నేను వచ్చినప్పుడు ఓడలో ఉన్న నోభవం ఇది అవుతున్నది అని నేను ఒకరు చెప్పినప్పుడు అటువంటివి నేను చూశాను. ఇప్పుడు గమనించు, ఓ దేవా కనికరించుకుని అది అగును అక్కడే ఉండు, అది అగును సూర్యుడు కదలచుడును, అది అగును సహోదరు బ్రహం ఎలా నీకు తెలుసు? అలాగని దేవుడు చెప్పాడు, అది అగును, అది తప్పక కవలసి ఉన్నది, అలాగని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి నా ఆత్మను విశ్రాంతి ఆశ్రమంలో లంగరు వేసుకుని ఉన్నాను. ఏసులో నేను నిరంతరము క్షేమంగా ఉంటాను. ఏది వచ్చినా ఏది పోయినా దాన్ని ఆ విధంగా మనము స్వీకరిద్దాం. ఆయనకు కృతజ్ఞతలు అర్పించిన కొరకు ఇప్పుడు మనము తలలు వంచుకుందాము. ఇక్కడ ఎవరైనా ఈ రాత్రి వేళలో ఆయన ఎరుగిన వారు, ఆ విధముగా లంగరు వేయబడని వారు ఉన్నారా? దేవుని యొక్క వాక్యముతో మీ ఘనమైన నిలకడ ఎన్నడూ చేయని వారున్నారా? మరి ఇలా చెప్పండి, సహోదరు బ్రహం నన్ను ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి అని అడుగుతూ నా చేయి పైకెత్తుచున్నానని చెప్పండి. అలాంటి తీర్మానం నేను చేయలేదు. అది ఏమి వచ్చినప్పటికీ నేను దేవుని నమ్ముచున్నాను. ఎవరేమి చెప్పినా, ఎవరేది చేసినా నేను ఆయన వాక్యం తీసుకుంటాను. నేను ఇంకా ఆయన వాక్యం నమ్ముతాను. నా కొరకు నీవు ప్రార్థన చేయవాలని కోరు నేను ఆశపడుతున్నాను. సహోదరు బ్రహం పోరాటం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నా నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. నేను ఇంకా నా నిర్ణయం నేను చేయలేదు. నేను అది తీసుకోవాలని కోరుకుంటున్నాను దేవుని పక్షంగా వాక్యముతో. అలాగైతే ప్రభు వాక్యం వెనుక నిలబడతామని ఎంతమంది మీ నిర్ణయం చేశారు? చేతులు పైకెత్తి నేను అది చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞుడు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక 100 పాళ్ళు దేవునికి స్తోత్రం. చిట్టు చివరికి చిన్న పిల్లలు తమ చేతులు పైకెత్తారు, ఎంతో ఆనందం. ఓ ఇది నిజము కదా, క్రీస్తు యేసుతో పరలోక స్థలంలో వాక్యము ద్వారా కంచె వేయబడుట, ఇక్కడున్న ఆత్మ సన్నిధిలో రుజువు చేయబడి మనకు తెలియబడుచుండటం, వాక్యము ద్వారా కోట కంచె వేయబడి ఉండుట. ఆరంభ దినాల్లో వారు చేసినట్లుగా ఒకటే సువార్త, ఒకటే గురుతులు, ఒకటే అద్భుతాలు, ఒకే దేవుడు, ఒకే వాక్యము వాటిని జరిగినట్లు చేయుట. నిలబడి ఉన్న ప్రజలు ప్రవచన వరముతో ప్రవచనాలతో ఆత్మ ప్రజల పైన పడుట, ఒక నిలబడతారు ఆత్మ వారిపైన కృమరించబడును, భాషలతో మాట్లాడటకు వారి భాషలతో మాట్లాడుదురు, నిశ్శబ్దంగా ఉన్నారు, మరొకరు దానికి అర్థం చెప్పును, అది నెరవేరును. ఓహో పరిశుద్ధాత్మిక గొప్ప శక్తి పాపపు జీవితం నుండి మనల్ని మార్చి దాని నుండి బయటకు తీసి క్రీస్తు యేసులో మనలను నూతన సృష్టిగా చేయును. ప్రభువుకు మనమెంత కృతజ్ఞులమై ఉంటున్నాము. పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఇక్కడ క్లాక్స్విల్ లో యాత్ర చేస్తున్న నీ బిడ్డలకు ఈ గుంపుతో కలిసి ఉండుట ఎంతటి ఆనందమో. ఈ సంఘము సాగిపోటు చుండుట, సంఘ కాపుని చుట్టుట ఎంతో ఆనందము. ప్రజల మధ్య ఏ ఒక్క అవిశ్వాసి కూడా లేడు, అందరూ ఆశ్రయపురములో ఉన్నారు. ఓ తండ్రి, అందరి కొరకు నీకు ఎంతటి కృతజ్ఞము. ఒకసారి ఒక చిన్న జింకని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ఆశ్రయ స్థలం నుండి అది దూరమైపోయినది, రేచి కుక్కలు దాని వెంట పడుతున్నవి. ప్రేమైన ప్రాణము కొరకు, ప్రాణ ప్రీతి కొరకు అది పరుగులు తీస్తుంది. ఆశ్రయం ఎక్కడ ఉన్నదో ఆ కంచె దగ్గరకు వచ్చి కంచె దూకినది. ఎంతో ఆనందంగా అది గురకబెడుతూ వెనుకకు తిరిగి ఆ రేచి కుక్కల వైపు చూచినది, ఎందుకంటే క్షేమంగా ఉన్నది కాబట్టి. అవి కంచె ఎక్కలేవు, అవి ఆ విధముగా నిర్మాణము కాలేదు. అవి కంచెను తాకితే విద్యుత్ షాక్ వలన అవి మొత్తబడతవి. ఆ విధముగా మేము దాం ప్రభువా, మేము దేవుని వాక్యం యొక్క కంచె వెనుక చేరుకుంటే పరిశుద్ధాత్మక విద్యుత్ శక్తి మా శత్రువును నిలుపు చేస్తున్నది. వాడు కంచెను దాటలేడు, ఆ విధముగా తయారు చేయబడలేదు. తండ్రి, క్షేమం కొరకై క్రీస్తు యేసులోకి మేము ఎగరగలందులకై నీవు మమ్మలను చేసినందులకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిత్యము మేము క్షేమంలో ఉంటాము, అందుకొరకై మేమెంతగానో ఆనందిస్తున్నాము. ఏ చిన్న సంఘమును, దానికి సంఘ కాపురిని, దాన్ని ప్రేమించు వారిని దీవించమని మేము ప్రార్థిస్తున్నాము. ఏ రాత్రి ఇక్కడ వారిని ఆశీర్వదించము, ప్రతి దైవ సేవకుని ఆశీర్వదించము. మా యొక్క ప్రశస్తమైన ఎంతో నమ్మకమైన సహోదరుడు నెవిలి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. గత రోజు సాతాను అతన్ని రంగం మీద నుండి లాగువేటుకు ప్రయత్నము చేశాడు. ఆ కారులో అతన్ని ముక్కలు చేశాడు. వాడు ఒకటి చెడు చేయుటకు ప్రయత్నించగా, అయితే నీవక్కడ రంగంపై ఉన్నావు. దేవా, గత దినము అక్కడ తుపాకుల వరుసలో నన్ను తీసుకుంటకు వాడు ప్రయత్నించాడు, అయితే అక్కడ రంగంపై నీవక్కడ ఉన్నావు. సహోదరుడు ఆ గంటలో పడవేసి అతను తీసుకుంటూ ప్రయత్నం చేశాడు, అయితే అక్కడ నీవు రంగంపై ఉంటివి. ఓ, నిన్ను ఎరుగుట ఎంత మంచిది. కవి ఒకప్పుడు ఇలాగూ అన్నాడు, యేసునందు నమ్మకం ఉంచుట ఎంతో మాధుర్యము, ఆయన వాక్యమునందే ఆయన తీసుకో, వాగ్దానంపైనే అందుకో. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని ఎరుగుటకు. దీని కొరకై మేమెంతో కృతజ్ఞతలు చెల్లించుకుని వారమై ఉంటున్నాము. మా ఆత్మలను ఆశీర్వదించు, మా పాపములు క్షమించము, రోగమును స్వస్థపరచము. ప్రభువా, మా యందు నివసించువాడవు. ఈ మత్యమైన ముసలి శరీరములు బలహీనమైనవని, వ్యాధి సంయోగము చేత ఓగులాడునవని మాకు తెలియను. సువార్త ప్రకటించుటకు నీవు మమ్ము ఆరోగ్యంగా కాపాడమని మేము ప్రార్థిస్తున్నాము. యేసు ఆలస్యము చేసినట్లయితే అనేకములైన సంత సంవత్సరములు మేము జీవించదము కాక, ఒక్క ఆత్మ వలన మేమంతా బాప్తిసం పొందిన వారమై క్షేమకరమైన ఓడియగు యేసు క్రీస్తులో మేమంతా ఎత్తబడుటకు సంక్షిప్తపడదము కాక. ఎక్కడైతే సువార్త వెలుగు ప్రకాశిస్తుండగా మేము చూడగలము ప్రతి మాట ఆమెన్ అని ప్రతిస్పందన చేయను అక్కడ ఆ మేడగదిలో. ప్రభువా, అనుగ్రహం చూపండి, వారిని ఆశీర్వదించండి, కాపాడండి. నీ కిరీట మందలి ఆభరణములకై నేను వారిని అడుగుచున్నాను. ప్రభుని యేసు నామమున ఆమేన్.
I love him.
మనం ఎరిగినట్లుగా వాక్యము కొన్ని సార్లు మనల్ని కత్తిరిస్తుంది, అయితే దాన్ని ఆ విధంగానే మనం ప్రేమిస్తాము. దేవుని యొక్క వాక్యము హెబ్రీ 4లో చెప్పబడినది రెండంచుల గల ఖడ్గము కంటే వడిగా ఉన్నది, ప్రతి దానిని కోసివేస్తున్నది. రెండంచులు వచ్చుట పోవుట, ఇంకో అది ఎంతో శక్తివంతమైనది, ఎంతో పదునైనది, విభజించున్నది, ఎముకల్లోని మూలుగల్లోనికి దూరుకుని పోవున్నది, మరియు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు వేచించున్నది. ఏంటది? వాక్యము. వాక్యము చూశారా? ఇప్పుడు కఠినమైన వర్తమానం ద్వారా నిజమైన కత్తిరింపు మనకు జరిగిన తర్వాత దాని వల్ల మీరు ఆనందిస్తున్నారా? అవునండి. పోరాటము మీరు కోటగా ప్రహరీ వేయబడినందుకు ఈ రాత్రిలో మీరు ఆనందం కలిగినా అది సంఘానికి విశ్వాసమును బలమును నిరీక్షణ కడుతుంది. ఓ, చలంచిన బండ అయిన క్రీస్తు పైన నేను నిలబడి ఉన్నాను, మిగతా నయలంతా కృంగుతున్న ఇసుకయే. ఇప్పుడు మనము 2-3 నిమిషాలు ఆరాధన చేద్దాం. మీరు మనం కనులు మూసుకుని చేతులు పైకెత్తుదాము. ప్రేమైన సహోదరి, నేను నిన్ను ప్రేమించుచున్నాను అనుదాని పైన మాకు రాగం ఇవ్వగలవా? నేను తీస్తాను.
Just lose yourself now. Worship.
ఇప్పుడు మనం ఒకరి వైపు ఒకరు చుచ్చుకుంటూ ఒకరి చేయి ఒకరు కరస్పర్శ చేద్దాం. ఇలా చెప్తూ కల్వరి ఏమై ఉండెను? ఆయనకు కాదేశు బన్నయ్య, ఆయన ఏమి చేశాడు? అక్కడికి వెళ్లిపోయి మనుష్యుడు మరణము తర్వాత జీవిస్తాడు, నేను మీ కదిరి దూచేస్తాను అని చెప్పాడు. కాదేశ బనియాకు అక్కడికి వెళ్లాడు, మన అందరి న్యాయ తీర్పును స్వీకరించాడు, కల్వరిలో మన పాపములకై చనిపోయాడు, మరణపు నదిని దాటాడు. ఆ మూడవ దినమన్న ఆయన తిరిగి వచ్చాడు. రాయి కొండ వైపు తొలిపోయినది, ఆయన సజీవుడై బయటకు వచ్చాడు. వారిలో కొందరన్నారు, ఆయన ఒక భూతము అని. ఆయన చెప్పాడు, నన్ను ముట్టుకొనడు, నాకున్నట్లుగా భూతములకు మాంసము ఎముకలు ఉంటావా, భోజనం చేయటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ఆయన అడిగాడు. వారు చెప్పారు, మా యొద్ద కొంత తేనె పట్టు అని అనుకుంటాను, కొన్ని చేపలు ఉన్నవని వారు చెప్పారు, దాన్ని కొద్దిగా భుజించుదాము అని అన్నాడు ఆయన. వారు తీసుకుని భోంచేశారు. ఆయన చెప్పాడు, మీరు గమనించండి, నేను భుజించిన రీతిగా ఆత్మ లేక భూతము భోంచేయదు. ఆయన చెప్పాడు, ఇప్పుడు మీరు యెరూషలేములకు వెళ్ళుడి, అక్కడి నుండి మీరు సువార్త ప్రారంభించుడి, నేను తిరిగి మీ పునరుద్ధానం యొక్క ప్రథమ ఫలములను పంపుదును. ఎందుకనగా వాక్యమందలి అవిశ్వాసము నుండి మిమ్మలను పైగా నేను పైకెత్తుదును, ఇందులో మీ విశ్వాసమునట్లు నమ్మునట్లు చేయుదును. మీరు పాపము మరియు అవిశ్వాసం పైగా ఉందరు. ఆ విధముగా ఏడవ జామున జ్ఞాపకముచ్చుకోండి, అది మీకు జ్ఞాపకమున్నదా? ఏడవ జాము ఆయన వచ్చినది. ఏడవ జాము అనగా ఏంటి? ఏడవ దూత వర్తమానము. మొదటి జాము వారు నిద్రపోయారు, రెండవ జాము, మూడు, నాలుగు, ఐదు, ఆరు అంతా క్రిందుగా తేతైర అన్ని కాలం నుండి అలాగ వచ్చును, లవదికే జాము వరకు వచ్చును. అయితే ఏడవ జామున ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయన ఎదుర్కొన్న వెళ్ళడు. ఏంటి? వారు మేల్కొని దీపములు ముట్టించారు. నువ్వు చివరికి వచ్చావా? ఆయన మొదట మరియు అది నువ్వు పొందగలేవా? అది మాత్రం నువ్వు పొందావు, అంత టేప్ మాత్రమే ఉన్నది. నువ్వు ముగించబోతున్నావు, టేప్ ముగించదై ఉన్నది. నీవు కల్వరి చెట్టు పైన. ఓ సహోదరి రూత్, అది ఆపుచేయమని అర్థం కాదు, ఈ మంచి పాటలు కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. అది టేప్ కావాలన్న నా యొక్క కోరిక. మీరు గమనించారా? అది జరిగిపోతుండగానే ఈ పాటలు పట్టుకోవాలని నేను ప్రయత్నించాను. చూశారా? మీరు దాన్ని ప్రేమించరా? మీకు తెలుసు, పాత పెంతికొస్తూ మంచి పాటలు పాడుట, అలాగే నేను ఎప్పుడు చెప్తాను, శృతి మించిన క్రమం లేని స్వరాన్ని నేను ఇష్టపడతాను. వారు దమ్ము బిగబట్టి వారి ముఖ పోలికలు మార్చి ఒక విధంగా వారు పాటలు పాడుటలేదు, వారు కేవలము గోల చేస్తున్నారు. చూశారా? ఆ పాతకాల మంచి పాటలు నేను ఇష్టపడతాను. మీకు తెలుసా, మీ గుండెల్లో నుండి ఆమేన్ 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 అలాగూ. మీరు ఇష్టపడరా? నేను ఇది ఇష్టపడతాను. తండ్రి మీద విశ్వాసము, కుమారుని మీద విశ్వాసము, పరిశుద్ధాత్మ మీద విశ్వాసము, ఏ మూడు ఒకటే. దయ్యాలు వణికిపోవును, పాపులు మేల్కొంటారు, యెహోవా మీద విశ్వాసము దేన్నైనా వణికిపు చేయును. ఆమేన్. దయ్యపు ఈ రాజ్యమును మొక్కలై కొలిపోనట్లు చేయి, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడను. పెద్ద ప్రేలుడు శబ్దముతో లేక మాటలతో వాటిని త్రిపివేయి. దేవుని వాక్యమగు ఆ ఆటము అక్కడికి ఎగిరిపోయి సాతాను రాజ్యమును మొక్కలు మొక్కలుగా చేయును. ఆమేన్. తరువాత ముందుకు సాగుతున్న క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి వెళ్ళచున్నట్లు. అవును, నిజమా? మంచిది, ఇప్పుడు మరలా పడుదాము. ప్రతి ఒక్కరు స్వరమెత్తి మీ కన్నులు మూసుకుని చేతులు పైకెత్తి, నేను ఆయన ప్రేమిస్తున్నాను. సరే, మంచిది ప్రియమైన సహోదరి, మంచిది. పరలోకపు తండ్రి, నీ యొక్క హస్తాల్లోకి ఇప్పుడు మేము మా ఉనికిని అప్పజెప్పుకొనుచున్నాము. యోగ్యమైనదిగా నీకు అగుపించుచున్న ప్రకారమే మా ఇళ్ళ చేయుము. ప్రభువా, నీవు మమ్మల్ని వినియోగించుకుంటామని మా జిల్లు మధ్యన ఉన్న ఇతరులకు మేము ఎక్కడెక్కడా నడిపించదము అట్టి వారికి వెలుగు తెచ్చినట్లు మమ్మల్ని వాడుకునము. దేవా, ప్రశస్తమైన పనులు తీసుకుని వచ్చు, తిరిగి మేము కలిగి వరకు మమ్మల్ని కాచి కాపాడుము. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ఈ రాత్రి మీ అందరితో ఉండి సహవాస సమయం కలిగి ఉన్నందుకు అదెంతో ఆనందంగా ఉన్నది. మీ యొక్క ప్రియమైన పాస్టర్ గారు సహోదరి జూన్ కి వేదిక తిప్పబోతున్నాను. మంచిది సహోదరి జూన్.